అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయేను. పునరుత్థానమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవరికి భారీగా ఉండును? ఆమె వీరందరికి భారీగా ఉండేది కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.
చంద్ర గారిది నేను చదువుతాను. చంద్ర వచ్చారా? అన్న తీసుకోండి. 30-30
పునరుత్థాన మందు ఎవరు పెండ్లి చేసుకున్నాడు పెండ్లికి ఇవ్వట్టు వారు పరలోక మందున్న దూతల వల్లే ముందురు. మృతులు పునరుత్థానము గురించి నేను అబ్రహాము సకు యాకోబు దేవుడై ఉన్నాను. దేవుడు చెప్పిన మాట మీరు చదువులేదా?
ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. థ్యాంక్ యూ. 33-35 వరకు ఎజ్రా గారు.
ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జననది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన సద్దుకైల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు.
బోధకుడ, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగింది. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైనా ఆజ్ఞ. ప్రైజ్లాడు.
మదన్ గారు. చదవచ్చు.
నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలనను రెండో ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను.
సంజయ్ సురేష్ గారు. సంధ్య. సంధ్య వస్తుందమ్మా, మాట్లాడు. చూడండి, అన్మ్యూట్ చేయలేదమ్మా, ఒకసారి అన్మ్యూట్ చేయండి. 41 నేను చదువుతున్నాను.
ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారంలో ఉన్నవని అతనితో చెప్పాను. సరే, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేమి తోచున్నది? ఆయన యవన కుమారుడని అడిగిన వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు.
అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కృపార్చును కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయన ప్రభు అనే ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు?
నిరీక్షణగా సారీ, సుసన్న మాట్లాడతాను. అమ్మా సుసన్న, చదవండి.
దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడలా ఆయన ఎలాగో అతనికి కుమారుడగనని వారిని అడుగగా ఎవడునూ మారుమాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.
థ్యాంక్ యూ అమ్మా, చక్కగా ఇవ్వబడిన పోర్షన్ ని ఫాస్ట్ గా చదివి సహకరించిన టీమ్ కి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి మంచిది. మనం ముందుగా నిన్న సెషన్ లో జరిగిన కొన్ని మాటలు నేను త్వరగా రివ్యూ లాగా చదివి వినిపించడానికి సిద్ధపడ్డాను. కొన్ని మాటలు, ఏం ప్రశ్నలు అడిగారు, మనం ఏం సమాధానాలు చెప్పాము కదా, మనం జ్ఞాపకం చేసుకుందాం. సద్దుకయలు ఎందుకు పునరుద్ధరణని నమ్మరు అని మాట్లాడుతున్నప్పుడు, ఐదు ఖండాల్లో ఎక్కడ పునరుద్ధరణ వారు ఐదు ఖండాలను మాత్రమే, మోష రాసిన ఐదు ఖండాలను మాత్రమే వారు నమ్ముతారు. దాని వల్లే వారు పూర్తిగా దాన్ని పునరుద్ధరణ గురించి వాళ్ళు మాట్లాడలేదు అన్నట్టుగా మనం ధ్యానం చేస్తున్నాం. అలాగే పునరుద్ధరణం లేదని సద్దుకయలు నమ్మారు, పునరుద్ధరణం మీద ప్రశ్నించడం ఎందుకు అన్న మాటను బట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని శోధించడానికి పునరుద్ధానం లేదని నిరూపించడానికి వారు మాట్లాడినట్టుగా కూడా మనం చూసాం. పాత నిబంధనలో పునరుద్ధానం గురించి ప్రస్తావించబడి ఉందా అని మాట్లాడినప్పుడు, నిర్గమకాండం 3:6 ఆయన అబ్రహాము ఇస్సాకు దేవుడై ఉన్నాడు అని మాట్లాడింది మనం చూసాం. అలాగే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారే సూటిగా అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడై ఉన్నాడు కదా అని 31వ వచనంలో ఆయన స్పష్టంగా కూడా మాటలు కోట్ చేసినట్టుగా కూడా మనం చూసాం. అట్లాగే పునరుద్ధానం యేసుతో ప్రారంభమైంది కదా, మరి పాత నిబంధనలో పునరుద్ధానం ప్రస్తావన ఎట్లా ఉంది అని మాట్లాడినప్పుడు దాని గురించి కూడా అబ్రహాము పునాదులు కలిగిన పట్టణంలో ఆయన నివసించారని, అల్పకాలం పాపభోగం అని మోషే ప్రస్తావించిన అంశాలను కూడా మనం ప్రస్తావించాం. పునరుద్ధానం అనేది దాని యొక్క ఛాయలు పాత నిబంధన గ్రంథంలో కూడా ఉన్నాయి అని మనం అర్థం చేసుకోగలిగాం. అట్లాగే 7 భర్తల సందర్భం గురించి సమరయ స్త్రీ ప్రస్తావన గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. లేఖనములు దేవుని శక్తిని ఎదుగక మీరు ఇట్లా మాట్లాడుతున్నారన్నప్పుడు అక్కడ కూడా మోషే గురించి, అబ్రహాం గురించి, స్టాక్ గురించి, హెచ్కేలు ఎముకలకు జీవం ఇచ్చిన వచనాలను కూడా మనం ధ్యానం చేశాం. 30-31 వచనాల నుండి పునరుద్ధారానికి అబ్రహాముకు ఇస్సాకు ఏంటి సంబంధం ఏంటి అని మాట్లాడినప్పుడు, వారు ఇప్పటికి కూడా సజీవులుగా ఉన్నట్టుగా ప్రజెంట్ టెన్స్ లో అక్కడ మాట్లాడారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా పునరుద్ధానం కలిగి సజీవులుగా ఉన్నట్టు మనకు వాక్యం వెల్లడి చేస్తుంది అనే మాటలతో మనం ఉండిన దినాన్ని ముగించుకున్నాం. దయచేసి ఈ 2వ దినం బైబిల్ స్టడీ గురించి మన నియమాలను ఒకసారి చదివి కూడా నేను వినిపించడానికి ముందుకు వస్తాను. దయచేసి మనం వాక్యానుసారంగా మనం రాసుకున్న నిబంధనలకు అనుగుణంగా మాత్రమే మీ బైబిల్ స్టడీలో పాల్గొనవలసి ఉన్నదని మరొకసారి మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. 2వ రోజు బైబిల్ స్టడీలో ప్రారంభంలోనే మొదటి రోజు బైబిల్ స్టడీ గురించి 5 నిమిషాలు మించకుండా స్టడీ లీడర్ విధిగా ప్రస్తావించాలి. తర్వాత ఎస్ఎఫ్జే స్టడీ టీం నుండి ఇచ్చిన ప్రశ్నలు, నిన్నటి వరకు మనకు వచ్చిన ప్రశ్నల్లో మనం మాట్లాడుకున్నాం, దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయాం కాబట్టి ఈ రోజు స్టడీ టీం వారు మనకు ముందుగా రాసి సిద్ధపరిచిన వీటిలో నుండి మనం కంటిన్యూ చేస్తాం క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ని మనం మరలా ప్రిపేర్ చేసుకుని మన జిల్లా సహవాసాల కోసం ప్రశ్నలు కూడా రాసుకుంటాం. అలాగే ప్రశ్నల అనంతరం సజీవ వాహినిలో మనకి ఏదైనా డౌట్స్ వస్తే అవి సజీవ వాహినిలో ఏమి రాయబడి ఉన్నాయో కూడా మనం క్రాస్ చెక్ చేసుకుని మనల్ని మనం కరెక్ట్ ట్రాక్ లో ఉన్నాం లేదా చెక్ చేసుకుంటాం. అలాగే పారాగ్రాఫ్ లో కాంటెక్స్ట్ సందర్భం గురించి మనం తప్పకుండా మాట్లాడాలి. సందర్భం అనగా ఏ పరిస్థితుల్లో అక్కడ ఉన్నాయో గుర్తించగలగాలి. ఇవ్వబడిన అధ్యాయం ముగింపులో అధ్యాయం ఎన్ని విభాగాలుగా, సెక్షన్స్ గా ఉందో మనం డిస్కస్ చేయవలసి ఉంది. ఆ పారాగ్రాఫ్ నుండి స్టడీ టీమ్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తిగత అన్వయింపులు ఇవ్వటం జరుగుతుంది. ఈ వ్యక్తిగత అన్వయింపులు చెప్పేటప్పుడు జనాల్ని, ఎదుటి వాళ్ళని సంబోధించి మాట్లాడకుండా మన గురించి మాత్రమే సంబోధిస్తూ అన్వయింపు తీసుకోవాలి. చివరిగా స్టడీ లీడర్ బట్టి స్తుతిస్తూ బైబిల్ స్టడీ, యేసుక్రీస్తు ప్రభుని స్తుతిస్తూ బైబిల్ స్టడీ ముగించాలి. మరొకసారి మీకు చెప్పడం, మీరు చెప్పే సమాధానాలు గాని ప్రశ్నలు గాని స్తుతిగా ఉండాలి. వివరణాత్మకంగా లోతైన ధ్యానాల్లోనికి వెళ్ళొద్దు. ఎంత తక్కువ కట్ చేసి మనం మాట్లాడగలిగితే, అర్థం కాకపోతే స్టడీ లీడర్ మళ్ళీ అడుగుతారు. ఆ విషయాల గురించి చర్చించండి. అడిగే ప్రశ్నలు, చెప్పే సమాధానాలు ఆత్మీయ జీవితానికి బాసటగా ఆసరాగా ఉండటానికి ట్రై చేయండి. దయచేసి స్టడీ టీం చక్కగా పాల్పంచుకోవాల్సిందిగా మరొకసారి ఆహ్వానిస్తున్నాను. వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా, వింటున్న వారు మీరు కేవలం వింటాం మాత్రమే కాదు, చాట్ బాక్స్ మీరు ఉపయోగించుకోవచ్చు. మీ ప్రశ్నలు సమాధానాలు అందులో ఉంటే ఖచ్చితంగా స్టడీ లీడర్ వాటిని ప్రస్తావించి మీకు సమాధానం ఇస్తారు. అందరికీ వందనాలండి. మరి చక్కగా నిన్న ట్రైనింగ్ టీమ్ ఇన్ఛార్జిగా ఉన్న సహోదరుడు నాగయ్య మొదటి దినం లీడర్ గా వ్యవహరించారు. ఈ రోజు కూడా రెండవ దినం లీడర్ గా సహోదరులు వ్యవహరిస్తారు. మహేష్ సార్ మీరు తీసుకుంటారా సార్ నాగయ్య కప్ చెప్పారు?
శ్రీకాంత్ వాయిస్ వస్తుందా?
వస్తుంది సార్, క్లియర్ గా ఉంది సార్.
తీసుకుంటా
సార్. సార్ వెల్కమ్.
ప్రార్థన చేసుకుందా? తలను వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ్రువైన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన ప్రభు, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆశ్చర్యకరమైన కృపలో ప్రభువా, మీరు నాయన కోస్టల్ ఏరియాలో ప్రారంభించిన పరిచయం బట్టి మీకు వందనాలు. శ్రీకాకుళం, విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి, ప్రభా జిల్లాల కోఆర్డినేటర్లుగా ఉన్న వీళ్ళందరిని బట్టి స్థితిస్తూ ఉన్నాం. ప్రభా వారందరితో కలిసి బైబిల్ స్టడీ చేసే అవకాశం ఇచ్చారు, మీకు వందనాలు. అట్లాగే పైన టీంను బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన చక్కటి ప్రభా ఈ బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి మీకు మిమ్మల్ని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా దాసుడు హెడ్ క్యాన్సర్ మోయస్ అని మీరు బలపరచండి. రామరాజు మీరు బలపరచండి. అనకాపల్లి దగ్గర మీ కోఆర్డినేటర్ బ్రదర్ మోషే గారిని మీరు జ్ఞాపకం చేసుకుని చంద్రాన్ని మీరు బలపరచండి. ట్రైనింగ్ టీం నుంచి ఎదురాను ఐజక్ను ప్రభా సుసన్నాను మీరు బలపరచమని వేడుకుంటున్నాం. మదన్ మోహన్ మీరు బలపరచండి. శ్రీను మీరు బలపరచండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవనకరంగా మీరు మార్చి మీరు మహిమ తెచ్చుకోమని వేడుకుంటుంది. ప్రభా మా సంభాషణ అంతా విని వారికి మేలుకరంగా మేము ఇంకా వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మీ సహాయం కోరుకుంటూ ఉన్నాం. ఈ దిన ముందు మధ్యాహ్న కాలపు ప్రభా మరి ఉపవాస ప్రార్థన సమయం దీవెనకరంగా మీరు జరిగించండి. సాయంకాలం నంద్యాల చిన్నపిల్లల సహవాస ప్రారంభ ప్రార్థన కూడా ప్రతిష్ట ప్రార్థన మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రభా శ్రీకాంతం మీరు బలపరచండి. నాగేని మీరు బలపరచండి. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఆత్మదేవ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ స్టడీ రెండో ధ్యానం బైబిల్ స్టడీ కొరకు మీ అందరికీ వెల్కమ్ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా బైబిల్ స్టడీ నడిపించిన సహోదరు శ్రీకాంత్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్నటి దిన ముందు నాగే నడిపించాడు, నాగే కూడా వందనాలు. ఈ జూలై 12వ తేదీ నాయకుల మీటింగ్ కొరకు ప్రిపరేషన్స్ లో రాత్రులు పగలు తేడా లేకుండా అయిపోతా ఉంది. రాత్రి డిజైన్స్ వల్ల నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. మంచిది. నిన్నటి దిన ముందు ఏ వాక్యం ఒక కంప్లీట్ అయినట్టు శ్రీకాంత్ ఎన్నో వచ్చిన వరకు అయింది?
31-32 సార్. 32 నడుస్తుంది. చంద్ర గారు మాట్లాడుతున్నారు.
చంద్ర పోర్షన్ నడుస్తుంది. ఓకే, రైట్. ఒకసారి హెడ్ కానిస్టేబుల్ మోజస్ గారు 23-24 వచనాలు, అట్లాగే రామరాజ్ 25-26 వచనాలు, 27-29 వరకు రెవెన్యూ కోఆర్డినేటర్ మోషే గారు, ముగ్గురు అట్లాగే చంద్ర, నలుగురు నెల దిన ముందు ఆ డిస్కషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఒకవేళ ఏమైనా యాడ్ చేసే పాయింట్స్ ఏమైనా ఉన్నా, ఇంకా క్లారిటీ దాని విషయాలు ఏమన్నా ఉన్నా మీరు మాట్లాడచ్చు. మాకు క్లారిటీతో ఉన్నాము, ముందు కొనసాగుదాం అని అంటే మనం చంద్ర పోర్షన్ నుంచి ముందుకెళ్దాం. ముగ్గురు మాట్లాడతారా? శ్రీకాకుళం కోఆర్డినేటర్ మోజెస్ గారు.
సార్ ముందున్నాడు సార్, ముందుకెళ్దాం సార్.
రామరాజు
సార్ ముందుకెళ్దాం సార్.
ఎస్ బ్రదర్. అనకాపల్లి రెవెన్యూ కోఆర్డినేటర్ మోషే గారు.
సార్ ప్రైజ్లేడు సార్, ముందుకెళ్దాం సార్.
ఎస్ బ్రదర్. చంద్ర పోర్షన్ 30-32 వచ్చినారు. చంద్ర, ఇంకా డిస్కస్ చేసేది ఏమన్నా ఉందా? ముందుకెళ్ళొచ్చా?
సార్ ముందుకెళ్దాం సార్.
30-32 వచ్చినారు. ఓకే. అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా మనవి, మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, మీరు తప్పకుండా మాట్లాడలేరు కానీ రాయగలుగుతారు. మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాల్సిందిగా, చాట్ బాక్స్ వాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. 36-38 వచ్చినారు. ట్రైనింగ్ టీం నుంచి సహోదరుడు ఐజక్, నీ వాక్య భాగంలో మీరు మాట్లాడేది ఏమైనా ఉందా? ప్రశ్న తీసుకోవచ్చా ఐజక్ బ్రదర్?
మధ్యలో 33-35
35-35 యజ్రా పోర్షన్ కదా. 33-35 వరకు హెడ్ కాన్స్టేబుల్ యజ్రా ట్రైనింగ్ టీమ్.
సార్ ప్రైజ్లాడు సార్.
బ్రదర్ ప్రైజ్లాడు
సార్. నాకు క్లియర్ గా స్టడీ చేశాను, ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేయగలను.
మంచి మాట. యజ్రా క్లారిటీతో ఉన్నాడు, ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడిగితే తన క్లారిటీ ఇవ్వగలుగుతాడు. 33-35 వచ్చినారు. ఒకవేళ డౌట్లు ఏమి లేకపోతే లేవు అని చెప్పొచ్చు, ఉంటే మాట్లాడండి. చాట్ బాక్స్ లో కూడా పార్టిసిపెంట్స్ మాట్లాడండి. మోయస్ అన్న
సార్, 33 వచనంలో ఆయన మృతుల దేవుడు కాదు సజీవుల దేవుడు అని ఉంది కదా సార్, అది ఎలా అర్థం చేసుకోవాలి?
32 వచనం చంద్ర పోర్షన్ అనుకుంటది, 33 కాదు. అటు తెలుగు బైబిల్ కలిసి ఉందా సిస్టమ్ లో చూస్తున్నాను. అది 33లో ఉందా 32లో ఉందా మీకు మోజెస్ అన్న?
33లో ఉంది సార్.
33 అయితే యజ్రా పోర్షనే. యజ్రా, ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మాట్లాడతారా?
సార్ ప్రైజ్లో సార్. ఆయన సజీవులకే దేవుడు అనేసి అంటే, దేవాద దేవుడు నిత్యుడికి తండ్రి, ఆయనకి ఎప్పుడు కూడా మరణం లేదు, సజీవుడు. అలాగే ఆ సందర్భంలో అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అంటే వారు చాలా చనిపోయి చాలా కాలం అయినప్పటికీ కూడా వాళ్ళ పేరు ఎత్తడంలో ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు భౌతికంగా చనిపోయినప్పటికీ కూడా ఆత్మీయంగా దేవుని చెంత ఉన్నారు, సజీవులుగా ఉన్నారనే ఉద్దేశంతో అక్కడ యేసుక్రీస్తు గారు అక్కడ ఆ మాట పలికారనేసి అర్థమైంది సార్.
మోజెస్ అన్న, మీకేమైనా సమాధానం వచ్చిందా? మీరు ఆ ప్రశ్న అడగడం వెనకాల ఉద్దేశం ఏమైనా, ఒక సమాధానం రాకపోతే ఇంకా అర్థమయ్యేలా చెప్పండి.
ఇంకొంచెం బెటర్ గా చెప్తే బాగుంది సార్, ఇంకేమైనా వచ్చినాన్ని నేను కోడ్ చేసినా బాగుంది.
అందుకొరకే నేను మిమ్మల్ని ఆ ప్రశ్న మళ్ళీ అడగాను అంటున్నాను. అడిగితే ఇంకా ఎదురయ్యామని బెటర్ గా చెప్పగలుగుతాడు.
ఆయన మృతుల దేవుడు కాదు సజీవుల దేవుడు అని అక్కడ 33 ఉంది కదా సార్, అదే విధంగా మనం అర్థం చేసుకోవాలి.
మీకేమి అర్థం కాలేదు, అదే అడుగుతున్నాను. అది అర్థమవుతున్న ప్లెయిన్ టెక్స్టే. అక్కడ మీరు ఎందుకు అడుగుతున్నారన్న దానికి ఏమైనా లాజిక్ ఉండాలి, లేకపోతే అంత టైం మనం అక్కడ వెచ్చించడం కూడా అనవసరం. మరొకరు ఎవరైనా మాట్లాడతారా ఈ ప్రశ్న మీద? ఎజ్రా బాగానే చెప్పగలిగాడు అనుకున్నాను, ఇంకేమైనా మాట్లాడితే మోజెస్ అన్న
ప్రశ్న ఒకసారి నేను అడగను సార్. అన్న ఏమనుకుని ఉంటారంటే, మృతులకు చనిపోతే దేవుడు మనకి దేవుడు కాదా, బ్రతుకున్న వాళ్ళకే దేవుడా అనే ప్రశ్న గురించి అడిగారు అనుకుంటున్నాను.
అవునా కాదన్నది మోజెస్ గారు కన్ఫర్మ్ చేయాలి.
సార్ ఆయన అంటే నేను స్టడీ చేశాను సార్ ఇంకా తెలుసుకుందాం.
ఇక్కడ 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 ఇంకొక మంచి ప్రయత్నం ఏంటంటే మనకున్న పరిమిత సమయంలో ప్రశ్న అడిగి సమాధానం రాబట్టేంత సమయం వెచ్చించలేము. మీకు తెలిస్తే మీరు స్టడీ చేస్తే మీరు యాడ్ చేసేయచ్చు, మిగతా వాళ్ళు నోట్ చేసుకుంటారు, అబ్జెక్షన్స్ ఉంటే మాట్లాడతారు. మీ స్టడీ చెప్పేయండి.
అట్లాగే సార్, యేసు ప్రభు నిత్యం జీవం గలవాడు, తన ప్రజలతో చేసిన నిబంధనని ఎప్పటికీ విడిచిపెట్టడు, మరణం దేవుని సంబంధాన్ని తెలుసలేదు, విశ్వాసులకు నిత్య జీవం ఉందని ఆయన బోధల్లోనే కనిపిస్తూ ఉంది. దీనికి ఆధారం ఏంటంటే యోహాన్ సువార్త 11:25-26 పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచివాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచి ప్రతివాడును ఎన్నటిని చనిపోడు అని ఈ మాట చెప్తా ఉన్నాడు. దీనికి అది సరిపోతుంది సార్.
ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు అన్న మాట దగ్గర మీ సమాధానం నిత్య జీవం గలవాడు, మీ పాయింట్ నాకు మీరు ఏదో డిఫరెంట్ గా తీసుకున్నారు అనిపించింది. అంటే సోర్స్ ఎక్కడన్నా మీరు చెప్పిన సమాధాన సోర్సు సజీవ వాహినిలో చెప్పారా, లేకపోతే బయట ఏమైనా చదివారా, లేదా ఓన్ స్టడీనా?
ఓన్ స్టడీ అండి సార్.
ఓ, ఓన్ స్టడీ. ఎజ్రా మోజెస్ గారు చెప్పిన సమాధానం స్టడీ నీకు సబబు అనిపించిందా, నీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా?
సార్ ఆయన చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను. ఆ ఒరిజినల్ గా అక్కడ సద్దుకాయలు పునరుద్ధాని నమ్మరు సార్, ఆ పునరుద్ధానం ఉందనేసి వాళ్ళు నమ్మేవారు కాదు. కాబట్టి వాళ్ళకి ఆ క్లారిటీ ఇస్తూ నేను సజీవులకు దేవుడు అనేసి అంటే దాని అర్థం ఏంటంటే ఆ వాళ్ళు చనిపోయినా భౌతికంగా చనిపోయినా దేవునితో నిత్యత్వం కలిగి ఉన్నారు, సజీవులుగానే ప్రస్తుతం కూడా సజీవంగానే ఉన్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు సార్. నేను ఆయనతో కూడా ఏకీభవిస్తున్నాను సార్.
ఓకే, బాగుంది. నువ్వు ఏకీభవించు, ఆయన ఏకీభవించు, మధ్యలో మాకేం అబ్జెక్షన్ లేదు. బాగుంది, ఇంకా ముందుకెళ్దాం
సార్. ఇక్కడ మృతులు అంటే రెండవ మరణం గురించి మాట్లాడుతున్నట్టు అనుకోవచ్చా సార్?
మృతులకు దేవుడు కాడు అన్నదాన్ని రెండవ మరణం అనుకోవాలా, లేకపోతే భౌతిక మరణం అనుకోవాలా అన్నది శ్రీకాంత్ ప్రశ్న. ఎజ్రా
సార్, నాకు అర్థమైంది ఏంటంటే మొదటి మరణం కింద నేను తీసుకున్నాను సార్. అది
మొదటి మరణంగా తీసుకున్నావు. ఆయన సజీవులకు దేవుడు గాని మృతులకు దేవుడు కాడు అన్నదాన్ని మృతులంటే మొదటి మరణంగా తీసుకున్నావు. ఎందుకు దాన్ని రెండో మరణంగా తీసుకోకూడదు అనుకున్నావు ఎదురా?
యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో అనేది జడ్జిమెంట్ జరుగుతుంది, అంతవరకు వాళ్ళు విశ్రాంతిలోనే ఉన్నారు కదా, అది శాశ్వతమైన మరణం కింద తీసుకోవచ్చు కదా సార్. రెండవ రాకడలో ఏదైతే జడ్జిమెంట్ పూర్తవుతుందో అప్పుడు కదా వాళ్ళకి శాశ్వతమైన శిక్ష అనేది విధింపబడుతుంది సార్.
రెండవ మరణం అంటే నువ్వేమనుకుంటున్నావు, మొదటి మరణం అంటే ఏమనుకుంటున్నావు?
మొదటి మరణం అంటే భౌతికంగా చనిపోవడం సార్. రెండవ మరణం అనేసరికి ఏంటంటే వారికి వారు చేసినటువంటి క్రియలు బట్టి దేవుడు ఇచ్చినటువంటి శాశ్వత శిక్ష ఏదైతే ఉందో నరకాగ్నికి, అది రెండవ మరణం కింద తీసుకున్నారు సార్.
ఓకే, అంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో మాత్రమే వాళ్ళు నరక శిక్షకి వెళ్తారు, అప్పుడు దాకా విశ్రాంతిలో రెస్ట్ లో ఉంటారని చెప్పి అంటాం, అంతేనా?
అవును సార్, అవును సార్.
ఓ, ఏమైనా ఎదురు అభిప్రాయం మీద స్టడీ టీం ఏకీభవించినా విభేదించినా మాట్లాడవచ్చు. రెండవ మరణం అన్నది యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ తర్వాతే తప్ప అప్పటిదాకా మొదటి మరణం విశ్రాంతి స్థితి అని తను మాట్లాడుతున్నాడు. అదేమన్నా జస్ట్ దాని మీద లోతుగా వెళ్ళాం క్లారిఫికేషన్ కోసం. ఏకీభవించిన విభేదించిన మాట్లాడితే ఆయన స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుంది.
అన్నా వందనాలు.
వందనాలు బ్రదర్.
మొదటి మరణం అయినా సరే రక్షణ లేని వారు ఖచ్చితంగా నరకానికే వెళ్తారని నేను అనుకుంటున్నాను. విశ్రాంతిలోకి వెళ్ళరు, నరకానికే వెళ్తారు.
రక్షణ పొందడం వల్ల నరకానికి వెళ్తారన్నది డౌటే లేదు, కానీ ప్రశ్న ఏంటంటే వెంటనే వెళ్తారా ప్రభు రెండో రాకడ తర్వాత వెళ్తారా అది ప్రశ్న. ఎజ్రా అభిప్రాయం ఏంటంటే అప్పుడు దాకా విశ్రాంతిలో ఉంటారు, ప్రభు రెండో రాకడ తర్వాత నరకానికి వెళ్తారని అంటున్నాడు. నువ్వేమంటావు?
లేదన్న, విశ్రాంతిలో ఉండరన్న, నరకానికి వెళ్తారు. చనిపోయిన వెంటనే ఇంక విశ్రాంతి ఉండదు, వెంటనే వెళ్తారని నేను అంటున్నాను. నా అభిప్రాయం
వెంటనే వెళ్తారు. ఓకే శ్రీను, ఇంకేమైనా మాట్లాడతారండి స్టడీ టీం వాళ్ళు? ఇమానుయేలు ఎజ్రా అన్న కాంటెక్స్ట్ వెళ్ళి రైట్ అన్నాడు. ఏమన్నా ఇమానుయేలు మాట్లాడితే కొంచెం అర్థమవుతుంది.
సజీవులకి దేవుడు అన్న దగ్గర ఫస్ట్ స్టేట్మెంట్ దగ్గర అబ్రహాం ఇస్సాకు యాకూబు దేవుడు అని చెప్పి వాళ్ళు మరణించినా కూడా వాళ్ళు బ్రతికే ఉన్నారని చెప్పడానికి ఈ మాట నేను సజీవులకు దేవుడు అని చెప్పిన మాట గురించి నేను మెసేజ్ పెట్టాను.
ఓ, అక్కడ అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు అని చెప్పిన కాడ కాంటెక్స్ట్ ను బట్టి ఆయన వాళ్ళు బతికే ఉన్నారు, వాళ్ళు చనిపోలేదు, అంటే వాళ్ళ ముగిసిపోలేదు, వాళ్ళు ఉనికిలోనే ఉన్నారు, వాళ్ళు సజీవులు, వాళ్ళు మృతులు కారు అన్నట్టుగానే కాంటెక్స్ట్ ను బట్టి కరెక్ట్, అది బాగుంది. ఈ ఈ స్టేట్మెంట్ ఏమంటావు? ఆ రెండో
డైవర్ట్ అయిపోతుంది సార్, ఎక్కువ వచ్చిన వచనాలు ఉన్నాయి. ఇది లోకసువార్తలో ధనవంతుడి ఉపమానంలో అతను వెంటనే శిక్ష లోకి వెళ్తాం మనం చూస్తాం. అది నిత్య నరకం కాకపోయినా శిక్ష మాత్రం ఉంటదని కొంచెం మనం అవగాహన చేసుకోవచ్చు.
దాంతో ఏకీభవిస్తూనే విభేదించే విషయాలు విభేదిస్తే తను ఆలోచించగలుగుతాడు. రైట్, శ్రీకాంత్ ఈ ప్రశ్నకి ఏమైనా సమాధానం వచ్చిందా?
అవును సార్, అక్కడ అబ్రహాం ఇస్సాకు దగ్గర సజీవులుగా మాట్లాడింది. అక్కడ కూడా ఆయన ఆ నీతిని బట్టే వాళ్ళు నీతి కార్యాలు దేవుణ్ణి వెంబడించిన వారి పేర్లే చెప్పారు. అదే దేవుని ఎరిగిన వారు పేర్లు కాబట్టి ఎరగటం ఎరగకపోవటం అనేది రెండు జీవ మరణాలుగా కనిపిస్తున్నాయి అన్నట్లుగా నేను భావించాను సార్. వందనాలు.
కాంటెక్స్ట్ ని బట్టి కూడా అలాగే భావిస్తున్నావా? ఇప్పుడు మనకి ప్రతి దానికి పెద్ద సొల్యూషన్ ఏంటంటే కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ లోంచి టెక్స్ట్ ని బయట తీస్తే మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది, తీసుకెళ్లి కాంటెక్స్ట్ లో పెడితే ఒకలాగే కనబడుతుంది. కాంటెక్స్ట్ లోంచి మాట్లాడితే బెటర్.
అన్నా, ఇప్పుడు శ్రీకాంత్ అన్న చెప్పినట్టుగా అక్కడ సందర్భం నుంచి చూస్తే అన్నా వారేమో దేవుణ్ణి ఎరిగి ఇప్పటికీ సజీవంగా ఉన్నారు అన్నట్టుగా తీసుకున్నప్పుడు మృతులు అన్న దగ్గర రెండు రకాల అర్థాలు ఉన్నాయని చెప్పి నేను స్టడీ చేశాను. ఒకటి, ఇక్కడ అంతమైపోయిన శరీరం, మట్టిలో కలిసిపోయిన శరీరంగా తీసుకోవాలి, ప్లస్ ఆత్మీయ మరణం, ఆత్మీయంగా ఆయన్ని అంగీకరించకుండా ఉన్న వారిని కూడా తీసుకోవాలని స్కాలర్స్ రాశారన్న మూల పదంలో కూడా అదే అర్థం ఉందన్న, రెండు అర్థాలు వస్తున్నాయి దానికి.
ఓకే, ఈ చాట్ బాక్స్ కూడా మీరు వాడుకోవచ్చు. పార్టిసిపెంట్స్ అంతా మౌనంగానే ఉన్నారు. మాట్లాడండి, ఎవరు సార్ అన్నారు?
సార్, ప్రకటన గ్రంథము 20:14-15 వచనంలో ఉంటుంది సార్, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును, ఈ అగ్నిగుండము రెండవ మరణము.
ఎందుకు వాక్యం కోట్ చేసావు? వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వేమో దాని ఏమన్నావు? ఓ, రెండవ మరణం అంటే అగ్నిగుండం అన్నావు, కానీ అగ్నిగుండానికి ఎవరు ఎలరో ప్రభు రాకడ వరకు అగ్నిగుండానికి బయటే విశ్రాంతిలో ఉంటారు అంటారు, అవునా?
అవును సార్, అవును సార్.
ఓ, ఇందాకలా ఇమానుయేలు లూకా 16 కోట్ చేశాడు, అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు అని, దాన్ని ఏమంటావు ఎజ్రా?
సార్, అంటే మన రెండవ మరణం అంటే అంటే పర్మనెంట్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అదే కదా రెండవ మరణం కింద నేను స్టడీ చేశాను.
ముప్పై రెండవ వచ్చిన కామెంట్ చదువుతున్నాను, మనకి ఇంకా బెటర్ గా ఏమైనా క్లారిటీ రావచ్చు. యాకోబు దేవుణ్ణి చనిపోయిన వారు సజీవంగా లేవడం గురించి చెప్పే పాత వడంబడిక రిఫరెన్సులు మరికొన్నిటిని యేసు ప్రభు ఇవ్వగలిగాడు. అక్కడ రిఫరెన్సులు అన్నీ కూడా ఆ పునరుద్ధానానికి సంబంధించిన వాక్యాలు ఉన్నాయి. అయినా సరే అయితే బైబిల్ అంతట్లో మోషే పుస్తకానికి ఎక్కువ అధికారం ఉందని సద్దూకాయలు ఎంచేవారు కాబట్టి యేసు వాటిల్లో నుంచే ఆధారాలు చూపిస్తున్నాడు. ఆ బైబిల్ భాగాన్ని వారు కనీసం అర్థం కూడా చేసుకోలేదని చెప్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అందరూ తరలిపోయారు. చనిపోయిన వ్యక్తికి అంటే శరీరం, మనసు, ఆత్మ రూపుమాసిపోయిన వ్యక్తికి దేవుడు ఉండటం అసాధ్యం. దేవుడు అలాంటి వారికి దేవుడు కాలేడు. వారి ఆత్మలు బ్రతుకుతూ ఉన్నాయని, శరీరంతో సజీవంగా లేచేందుకు వారు ఎదురు చూస్తున్నారని, మనుషులను సజీవులు అనాలంటే వారు సజీవంగా లేవడం అవసరమని ఈ మాటల్లో యేసే ఉద్దేశం. ఒక మనిషి మరణ సమయంలో అతని శరీరం నుంచి ఆత్మ వేరైపోయినప్పుడు దేవుడు సృష్టించిన రీతి ప్రకారం అతడు సంపూర్ణ వ్యక్తి కాడు. దేవుడు అతన్ని అలా సృష్టించలేదు. అంటే సజీవంగా లేచే సమయంలో దేవుడు మళ్లీ శరీరాన్ని, ఆత్మను కలుపుతాడు. అలాంటి సంపూర్ణ వ్యక్తికి ఆయన దేవుడుగా ఉంటాడని ఇందులో భావం. దేవుడు కుళ్ళిపోయిన శవాలకు దేవుడు కాడు. అది సజీవవాహినిలో కమెంటేటర్ చెప్తున్న వ్యాఖ్యానం. శ్రీకాంత్, నీ ప్రశ్నకి ఏమైనా సమాధానం వచ్చిందా?
వచ్చింది సార్. మన్ను దేవుణ్ణి స్తుతించలేదు అన్న ఆ మాట దగ్గర కూడా మనం ఈ కామెంటరీ ఆధారంగా కూడా మనం ఒప్పుకోవచ్చు సార్. ఆ పునరుద్ధానం అప్పుడు మహిమ శరీరాన్ని ధరించుకొని కంప్లీట్ వ్యక్తిగా తయారవుతారు అన్న దాన్ని కూడా ఈ కనెక్టివిటీ సరిపోయింది సార్. ఈ కాంటెక్స్ట్ వరకు మనం ఇలా ఆలోచిస్తే సరిపోద్దేమో సార్. వందనాలు.
కాంటెక్స్ట్ వరకు వెళ్తే క్లారిటీ వస్తుంది. ఆయన చనిపోయిన లేకపోతే పితరులను ఉద్దేశిస్తూ వారు సజీవులే, మృతులు కారు అని మాట్లాడుతున్నాడు కాబట్టి దాన్ని బట్టి మృతులకు దేవుడు కాడు అన్నాకాడ రెండవ మరణంగా తీసుకోకుండా ఉండటం కరెక్ట్. అది సరే, ముందుకు వెళ్దాం. మరి తర్వాత 33 నుంచి 35 వచనాల్లో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మాట్లాడేది ఏమైనా ఉందా? ఇంకేం ప్రశ్నలు లేవు అని స్టడీ టీం వాళ్ళు అన్మ్యూట్ అయ్యి మాట్లాడినా ముందుకు వెళ్ళిపోవచ్చు.
లేవన్నా, ముందుకెళ్దాం
సార్. ముందుకెళ్దాం సార్. 5 సార్.
33, 34 అందులో ఏమి, 35 కూడా ఏమి లేవు. ఓకే, 36, 38 వచనాలు సహోదర ట్రైనింగ్ టీం నుంచి. ఐజాక్, నీ వాక్య భాగంలో నువ్వు ఏమైనా మాట్లాడేది ఉందా? ప్రశ్నలు తీసుకోవచ్చా?
సర్ప్రైజ్ నట్ సార్.
36 నుంచి 38 వచనాలు.
బాగానే అర్థమైంది సార్. ఏమైనా ప్రశ్నలు ఉంటే డిస్కషన్ చేద్దాం
సార్. ఐజాక్ సిద్ధంగా ఉన్నాడు. ఏమైనా ప్రశ్నలుంటే చర్చించడానికి, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమైనా ఉంటే స్టడీ టీం వారు మాట్లాడచ్చు. ఇవన్న ప్రశ్నలే కాదు, అందులో ఏమైనా అర్థం చేయించడానికి మీరేమైనా యాడ్ చేసేదన్నా యాడ్ చేయొచ్చు. స్టడీ టీం
ఆజ్ఞలు అన్నింటినీ రెండు ఆజ్ఞలుగా మొత్తం అన్నింటినీ రెండు ఆజ్ఞలో చెప్పేశారని నాకు అనిపించింది. మొత్తం అన్ని కూడా ఈ రెండు ఆజ్ఞలోనే కవర్ చేశారు అన్నట్టుగా నాకు అనిపించింది.
ధర్మశాస్త్రం అంతా కూడా ఈ రెండు ఆజ్ఞలతోటి రెండు ఆజ్ఞల్లో కవర్ అయింది అని శ్రీను అంటాడు. మంచి మాట. ఇంకేమైనా యాడ్ చేస్తారా, ఏమైనా మాట్లాడతారా?
పది ఆజ్ఞల్లో నాలుగు ఆజ్ఞలు దేవుని ప్రేమను గురించి తెలియజేస్తున్నాయి సార్. చివరి ఆరు ఆజ్ఞలు మనుషుల పట్ల ప్రేమను గురించి తెలియజేస్తున్నాయి సార్. అది రెండిట్లో చూపించారు సార్ యేసుప్రభు గారు.
అంటే ఇవి ధర్మశాస్త్రంలో అన్న కాడ పది ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అన్నట్టుగా తీసుకోవాలన్నా మీ ఆలోచన అదేనా? ధర్మశాస్త్రం అంటే ఐదు ఖండాలు కాదా, పది ఆజ్ఞలు మాత్రమేనా?
ఈ పది ఆజ్ఞల్లో ఈ రెండు ఆజ్ఞలకి సరిపోతుంది సార్. యేసు ప్రభు చెప్తుంది మొదటి నాలుగు ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించాలని, చివరి ఆరు ఆజ్ఞలు మనుషుల పట్ల ప్రేమను చూపించాలని బోధిస్తా ఉన్నారు సార్. ఆ ఉద్దేశంతో యేసు ప్రభు
చెప్తారు. బ్రదర్ మోజెస్ అని చెప్పిన అభిప్రాయంతో మీరు ఏకీభవించినా మీరు ఇంకేమైనా మాట్లాడినా మాట్లాడవచ్చు. ఇది పది ఆజ్ఞలకు మాత్రమే సంబంధించిందా, లేకపోతే ధర్మశాస్త్రం అంటే పది ఆజ్ఞలు మాత్రమేనా? అది నా ప్రశ్న.
కాదు సార్, ధర్మశాస్త్రం అంటే పది ఆజ్ఞలు కాదు సార్. పాత నిబంధన మొత్తం వర్తిస్తుంది.
పాత నిబంధన మొత్తం వర్తిస్తుంది. పాత నిబంధన మొత్తం అంతట్లో ఈవెన్ పది ఆజ్ఞల్లో కూడా ఈ సెగ్రిగేషన్ చూడగలం, రెండు కేటగిరీలుగా చూడగలుగుతాం. ఎన్ని ఆజ్ఞలున్నా ఒకటి దేవుడికి మనిషికి, రెండు మనిషికి మనిషికి మధ్య రిలేషన్ తో ఉండే ఆజ్ఞలు. అది పది ఆజ్ఞల్లోనూ ఉంటాయి, ఎక్కడ చూసినా ఈ రెండే కనిపిస్తాయి. మనిషికి దేవునికి, దేవునికి మనిషికి, దేవునికి దేవుని మనిషికి మనిషికి, అట్లా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంకేమైనా మాట్లాడతారా
అన్న? నాకు ఒక డౌట్ ఉంది అన్న.
ఎస్మా.
పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆ మూడింటితో దేవుని ప్రేమించడం అంటే అర్థం?
ఆ మూడింటితో దేవుని ప్రేమించినా
అంటే అన్న, హృదయంతో ప్రేమించడం ఎలా, ఆత్మతో ప్రేమించడం ఎలా, మనసుతో ప్రేమించడం ఎలా?
బాగుందమ్మా, మంచి ప్రశ్న. ఐజాక్ ఏమన్నా వివరిస్తావా?
సార్ ఇక్కడ పూర్ణ హృదయం అంటే యాక్చువల్ గా హృదయంలో నుంచి కోరికలు భావాలు వస్తాయి. 100% హృదయం అనేది దేవునికి కోరికలు ఏదైనా సరే దేవుని మీదే ఉండాలి సార్. పూర్ణ అంటే 100%. తర్వాత ఆత్మలో నుంచి మన అంతరంగం సార్, మన అంతరంగంలో కూడా 100% దేవుని మీదే ఉండాలని. తర్వాత మనసు, పూర్ణ మనసు వచ్చేసి మనసులో కూడా ఆలోచనలు, అవగాహనలు ఇవన్నీ ఉంటాయి సార్. అవి కూడా 100% దేవుని మీద ఉండాలి, సగం అటు సగం ఇటు కాకుండా. పూర్ణ అంటే అలా తీసుకున్నాను సార్.
సుసన్న, నువ్వే బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని అనుకుంటున్నాను. తను బాగా చెప్పాడు, నువ్వు ఇంకా బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు అన్నది నా ఉద్దేశం.
పూర్ణ హృదయం అంటే అన్న మంచి చెప్పారు, మన ఆలోచన, తలంపు, ఊహ సమస్తంతో, సమస్తంలో కూడా ఆయన్ని ప్రేమించాలి అన్న. ఆత్మతో అంటే మన జీవం, అంటే ప్రాణం పెట్టేంతగా, నా ప్రాణం ఆయన కొరకే అన్నంతగా ప్రాణం పెట్టాలి చూస్తే పెట్టేంతగా ప్రేమించాలి అని. మనస్సుతో అంటే దేవుని గురించి ఎరుగుతూ, ఆయన వాక్యలేఖనాలను ఎరుగుతూ, బుద్ధిపూర్వకంగా ఆయన తెలుసుకుంటూ ఆయన్ని ప్రేమించడం అని చదివానన్న. అయితే మార్కులో ఇంకొక మాట కూడా యాడ్ చేశారన్న, పూర్ణ బలముతో అన్న పదం కూడా యాడ్ చేశారు. నేను దాని గురించి కూడా చదివాను. పూర్ణ బలముతో అంటే నాకున్న సామర్థ్యం, నాకున్న ఆరోగ్యం, నాకున్న ఆర్థిక పరమైన వనరులు సమస్తము ఆయన కొరకే అన్నట్టుగా జీవించడం, ఆయన్ని ప్రేమించడం అన్న. కేవలం తెలుసుకోవడం కాదు, అట్లా జీవించినప్పుడే, ఆ నాలుగు రకాలుగా చేసినప్పుడే ఆయన్ని ప్రేమించడం అని నేను స్టడీ చేశాను. ఇంకేమైనా యాడ్ చేస్తారేమోనని ప్రశ్న అడిగారు.
ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఇంకా బెటర్ గా ఉంటదని చెప్పి దాన్ని పెట్టాను. హార్ట్ పూర్ణ హృదయం అన్నా కాడ హార్ట్, పూర్ణ ఆత్మ అన్నా కాడ సోల్, అట్లాగే పూర్ణ మనసు అన్నా కాడ మైండ్.
మార్క్స్ వార్తలో స్ట్రెంగ్త్, శక్తి అన్నాకాడ స్ట్రెంగ్త్. హార్ట్ అంటే ఒక మాటలో చెప్పమ్మా
అన్న, హార్ట్ అంటే మన బాడీలో ఒక పార్ట్ కాదన్నా, మన ఆలోచన, తలంపు, ఊహ సమస్తం, మన చిత్తం కూడా అందులోనే ఉంటుంది అన్న.
ఆలోచన ప్రపంచం హార్ట్ అంటే. ఓకే, సోల్ అంటే
సోల్ అంటే అన్న తెలుగులో చెప్పండి అన్న, సోల్ అంటే ఆత్మతో అనే కదా అన్న,
పూర్ణాత్మ.
ప్రాణం అంటే అన్న జీవం, అంటే ప్రాణం పెట్టేంత ఆయన కోసం ప్రాణం పెట్టాలన్నా పెట్టేయాలి, అంతగా ప్రేమించాలి. ఆయన ప్రాణం పెట్టే సమయంలో నా ప్రాణం నాకు ఎక్కువ అనుకుంటే ఆయన ప్రేమించట్లేదని అర్థం.
ఓకే, మనసు అంటే మైండ్.
మైండ్ అంటే మన ఆలోచనతో ప్రేమించడం కాదు, ఆయన లేఖనాల్లో ఉన్న సత్యాన్ని గుర్తెరిగి వాటి ప్రకారం జీవిస్తూ ఆయన్ని ప్రేమించడం అన్నారు.
మైండ్ అంటే వాటి ప్రకారం జీవించడం. ఇంకెవరైనా బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ ఈ మూడు మాటల మీద? ఐజాక్ ఆ సోదరితో ఏకీభవించిన నన్ను వాళ్ళు చెప్పేసినట్టున్నావు లేదు. హార్ట్ అంటే మన మనలో ఏ పార్ట్ అనుకోవాలి, సోల్ అంటే ఏ పార్ట్ అనుకోవాలి, మైండ్ అంటే ఏ పార్ట్ అనుకోవాలి?
దేవుడు మనిషిని తయారు చేసినాక జీవాత్మను పోతారు కదా సార్, అది ఆత్మగా తీసుకోవచ్చు. మనసు అనేది మన ఇందాక మీరు చెప్పినట్లుగానే మైండ్ గా తీసుకోవచ్చు సార్. హృదయం కూడా మనకి ప్రవచన గ్రంథాలు చెప్పినట్టు మోసకరమైంది, బహు భయంకరమైన వ్యాధి కలిగి అన్నట్లుగా అది అన్నిటినీ అబ్జర్వ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్న ఇది సార్. సో ఈ మూడింటిని ఈ విధంగా తీసుకోవచ్చు సార్. సృష్టిగా చెప్పిన మాట ఏకీభవించ
ఈ వాయిస్ బ్రేక్ అయిపోయింది
సార్. వినిపిస్తున్నా సార్? అవును సార్, అవును సార్.
ఓకే, ఏకీభవిస్తే ఎస్ బ్రదర్.
నేను సార్ రామరాజు.
రామరాజు మాట్లాడు
సార్. మొదటి ఆజ్ఞలో అతను ఆత్మ కోసము, మనసు కోసము, మరి హృదయం కోసం చెప్పారు, వాటితోనే ప్రేమించాలని. మరి శరీరానికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అర్థం కావట్లేదు సార్. శరీరంతో కూడా నోటితో ఆరాధిస్తాము, నోటితో పాటలు పాడతాము, అలాగే చప్పట్లు కొడతాము, దేవుని మహిమపరుస్తుంటాం కదా.
నీ ప్రశ్న అర్థమైంది ఐజాక్. రామరాజు ప్రశ్న మీద ఏమైనా స్పందిస్తావా
సార్? ప్రభు అది చెప్తారు సార్, ఆ మాటకి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును, దాని హెచ్చరను ఆయనతో పాటు సిలువేసి ఉన్నారు. సో శరీరం అనేది ఇక్కడ మనం కన్సిడర్ చేయడానికి లేదు సార్. శరీరం అంతా నడిచేది ఈ మూడింటి మీదే సార్. సో ఇవి కరెక్ట్ గా ఉంటే శరీరం ఆటోమేటిక్ కరెక్ట్ గా ఉంటుందని ప్రభు ఉద్దేశం సార్.
క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని సిలువేశారు కాబట్టి శరీరంకి దేవుడు ప్రేమించడానికి సంబంధమే లేదు అంటావు, అంతేనా?
ఈ మూడు కరెక్ట్ గా ఉంటే ఇంకా శరీరం ఆటోమేటిక్ గా మనం చెప్పినట్టు నడిచింది సార్.
నువ్వు చెప్పేదేమో బ్యాలెన్స్ చేస్తున్నావు. స్టార్టింగ్ ఎత్తుకోవడం ఎట్లా ఎత్తుకున్నావు అంటే శరీరంతో సంబంధం లేదని ఎత్తుకున్నావు. ఇప్పుడేమో ఈ మూడు కరెక్ట్ గా ఉంటే శరీరం కరెక్ట్ గా ఉంటది అంటున్నావు. ఏదో ఒకటి క్లారిటీకి రాబ్బా.
రెండోదే సార్, ఈ మూడు కరెక్ట్ గా
ముందు ఆలోచన కాదు తర్వాత ఆలోచన. రామరాజు సాటిస్ఫై అవడో ఒక అర్థమయ్యేలా చెప్పాలి, వివరించు.
సరే, మన హృదయము, మన ఆత్మ, మన మనస్సు ఈ మూడు గనక దేవుని మీద ఉంటే ఆటోమేటిక్ గా శరీరము ఆ దేవుని మీదకి వెళ్ళిపోతుంది సార్. సో శరీరానికి అందుకని ప్రభువు చెప్పలేదు సార్. శరీరం గురించి చెప్పలేదని నా ఉద్దేశం సార్.
శరీరం గురించి ప్రభువు చెప్పలేదు, ఈ మూడింటి కోసమే చెప్పాడు. కాబట్టి శరీరానికి ప్రాధాన్యత ఉన్నట్ట లేనట్ట?
అన్న
మాట్లాడండి. ట్రైనింగ్ టీం వాళ్ళు కొంచెం కోఆర్డినేటర్ మాట్లాడనివ్వండి. మాట్లాడలేని పరిస్థితులు మీరు మాట్లాడదరిగాను. మోజెస్ అన్న
సార్, యోహాన్ సువార్త 6:63 ఉంటుంది కదా సార్, ఆత్మీయ జీవింప చేయించున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది.
మీరు సమాధానం చెప్పరు. ఒకసారి రామరాజు మార్కు సువార్త 12:30 చదువుతావా? మార్కు 12:30
సరే, స్క్రీన్ మీద పెట్టి చదివేస్తాం సార్.
ఏమి బైబిల్ దగ్గర లేదా?
కనిపించు సార్ అక్షరాలు సరిగ్గా.
నా స్క్రీనే నీకు బాగా అనిపిస్తుందా?
స్క్రీన్ ఎంత బాగా.
ఇంకొకరు ఎవరైనా చదవండి. నేను మళ్ళీ అందులోకి వెళ్తే ఇది మన నా మాట ఎంత సజీవ వాహిని కొంచెం కష్టం అవుతా ఉంటారు. అంత సింపుల్ గా ఆపరేట్ అవ్వదు
సార్. ప్లీజ్ సార్,
నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ.
ఇక్కడ మదన్ నీకేమైనా శరీరం కనబడిందా? రామరాజు ఏమైనా శరీరం కనబడుతుంది ఇక్కడ?
కనబడట్లేదు సార్.
కనబడతలేదు. నీకేమైనా కనబడిందా మదన్?
సార్ బలం అనేది శరీరానికి సంబంధించింది కదా సార్.
బలం, పూర్ణ బలం విత్ యువర్ హోల్ స్ట్రెంగ్త్. శరీరానికి ఆరాధనకి సంబంధం లేదు అనుకోవడానికి వీలు లేదు. అక్కడ మత్తయి సువార్త 22:37 బలం అన్న మాట లేదు, కానీ అదే టెక్స్ట్ మార్కులో బలం అని కూడా ఉంది. సో శరీరం కూడా ఆరాధించడానికి దేవుడు ఇచ్చాడు. దాన్ని రోమా 12:1 మీ శరీరాలు సజీవయాగంగా ప్రభువుకు సమర్పించండి, జీహవ ఫలాన్ని అర్పించండి, నీతి సాధనాలుగా అప్పగించండి, శరీరంతో సంబంధం లేదు అనడానికి వీల్లేదు. సరైన ఆలోచన కాదు. ముందుకెళ్దాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
అన్న ఒక మాట
చేస్తాను.
అక్కడ బలము అంటే కేవలం శారీరక సామర్థ్యం మాత్రమే కాదు.
బ్రేక్ అవుతుంది. మీ క్లారిటీ ఉందా?
నాకు బాగా వస్తుంది
బాబు. సుసన్న వాయిస్ మీకు బాగానే ఉందా? నాకు బ్రేక్ అనిపిస్తుంది.
బాగుందన్నా?
బాగానే ఉంది. ఓకే అమ్మా, నాది మార్చుకుంటాను లైను. మాట్లాడండి.
బలము అంటే కేవలం శారీరక సామర్థ్యం మాత్రమే కాదు, మనకున్న వనరులు అంటే ఆర్థిక వనరులు ఇవన్నీ కూడా కలిపి బలంలోకి వస్తాయి అన్న. గ్రీకు పదంలో దాని అర్థం ఇచ్చుమోస్ అంటే శారీరక శక్తి, సామర్థ్యము, వనరులు, క్రియాశీలక పనులు ఇవన్నీ కలిపి బలము అంటారు. కానీ కేవలం శారీరక బలం మాత్రమే కాదన్నా, అది నేను యాడ్ చేద్దాం అనుకున్నా.
కేవలం శారీరక బలం కాదు, కానీ శారీరక బలం కూడా వస్తుందా?
ఎస్ అన్న, దాంతో పాటు ఇంకా మిగతావి కూడా వస్తాయి, అదొకటే తీసుకోవద్దు అంటున్నా అన్న.
దాంతో పాటు మిగతా కూడా వస్తాయి, అదొక్కటే తీసుకోవద్దు. మిగతా అన్నది ఒకసారి రిపీట్ చేయమ్మా.
అన్న శారీరక శక్తి, మన సామర్థ్యం, మనకున్న టాలెంట్, మనకున్న వనరులు అంటే ధనం కావచ్చు, మన ఆస్తిపాస్తులు కావచ్చు, ఇవన్నీ మనం చేసే పనులు ఇవన్నీ సమస్తం.
టాలెంట్స్ కి శరీరానికి సంబంధం లేదంటావా?
ఉన్నా వాడం కదా.
సంబంధం లేదంటావా?
కొన్నిసార్లు కేవలం శరీరాన్ని వాడతాం కానీ వనరులు
వాడవన్నా. సరైన వ్యాఖ్యానం అనుకోను. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే వనరులు అవి ఫిజికల్ గా మన టాలెంట్స్, మనకున్న ట్రెజర్ కూడా ఆ ఫిజికల్ బాడీని వాడి మనం సంపాదిస్తాం. ఫిజికల్ బాడీతో సంహవ్ కనెక్టెడ్, అవి కూడా శరీరానికి. మన పాయింట్ మీద మాట్లాడితే బాగుంటుంది. పాయింట్ ఏంటి, ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, శరీరానికి ఆరాధనకి ప్రేమకు సంబంధం లేదా ఉందో లేదో ఆయనకి ఎస్టాబ్లిష్ చేస్తే చాలు. దానికి పెద్ద థియాలజికల్ స్టడీ చేసి రూతుకెళ్ళ వెళ్ళి ఆయన ఎందుకు కన్ఫ్యూజ్ చేయాలి, మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వాలి? ఉందా లేదా శరీరానికి?
సంబంధం ఉంది. అయితే ఎంతవరకు అన్నది కూడా చెప్తున్నా.
ఎంతవరకు అన్నది చెప్తున్నా అన్నమాట బాగుంది. ముందు దీన్ని కన్ఫర్మ్ చేసి వెళ్తే బాగుంటది. ఓకే, ముందుకెళ్దాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? చాలా చక్కగా రాము బ్రదర్ మెసేజ్ పెట్టాడు. పూర్ణ హృదయం అంటే భావోద్రేకాలు, కోరికలు, ఇష్టాలు, తీర్మానాలకు కేంద్ర స్థానం. మన భావాలతో దేవుణ్ణి ప్రేమించాలి, ఫీలింగ్స్ తో దేవుణ్ణి ప్రేమించాలి. ఫీలింగ్స్ లేకుండా దేవుణ్ణి ప్రేమించడం కాదు, అది హృదయంతో ప్రేమించడం అంటాడు. పూర్ణాత్మ అనేది మనిషి ఉనికికి మూలం. దేవుడిచ్చిన జీవమే ఆత్మ. ఇది మన అంతరంగ పురుషుడిని, మన జీవశక్తిని సూచిస్తుంది. మన జీవంతో దేవుడిని ఆరాధించి, లైఫ్ తో దేవుడిని ఆరాధించాలి. మన జీవంతో బలం అంటే శరీరం అన్నాం. పూర్ణ మనసు అంటే తెలివితేటలు, తెలివితేటలు, ఆలోచనలు, వివేచన, జ్ఞానానికి సంబంధించింది. దేవుణ్ణి ప్రేమించడానికి హృదయాన్ని వాడాలి, అంటే ఫీలింగ్స్ తో దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే ఆత్మను వాడాలి, అంటే లైఫ్ తో దేవుణ్ణి ప్రేమించాలి. మూడు మనసు, మైండ్ అంటే తెలివితేటలు, తెలివితేటలు, ఆలోచన, జ్ఞానం, వాటితో దేవుణ్ణి ప్రేమించాలి అంటాడు. ఎక్కడ ఈ సోర్స్ ఎక్కడితో కూడా మాట్లాడితే బాగుంటుంది. సొంత సోర్స్ ఏమైనా ఎక్కడైనా చదివి మాట్లాడుతున్నారా మాట్లాడితే మేము కూడా ఆ స్థాయిలో ఆలోచించగలుగుతాం. రామ్ బ్రదర్ బాగున్నాయి మీ ఆలోచనలు.
సార్ మనసు దగ్గర మనసు ఇంకో మాట యాడ్ చేయాలనుకుంటున్నా సార్. మనసు దగ్గర శరీరాన్ని కూడా మనం ప్రస్తావించవచ్చు. మైండ్ అన్నారు కదా, మైండ్ ఏం చెప్తే శరీర భాగాలు పనిచేస్తాయి, అదే చేస్తుంది కాబట్టి మనం శరీరంగా కూడా తీసుకోవచ్చు మనసుని.
మైండ్ తెలివితేటలు అన్నా కాడ బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి శరీరంతో తీసుకోవచ్చు. హృదయము ఆలోచించే ఆలోచనలు కూడా శరీరానికి సంబంధం ఉంటుంది. శరీరంతో సంబంధం లేదు అనుకోవడం సరైన ఆలోచన కాదు. బాగుంది మా నేను నీ మాట ముందుకెళ్దాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? త్వరగా త్వరగా నెక్స్ట్ వాక్య భాగం 39:40. మదన్ నీ వాక్య భాగంలో ఏమైనా మాట్లాడుతుందా?
లేదు సార్.
నువ్వేమైనా మాట్లాడుతున్నావా సుసన్న?
లేదన్నా. లేదు
మదన్ మాట్లాడు బ్రదర్.
సార్ మొదటి ఆజ్ఞ, రెండు ఆజ్ఞ, అంటే రెండు ఆజ్ఞ సెయింట్ బ్రదర్ చెప్పినట్లు
నువ్వేమైనా మాట్లాడేది ఉందా లేకపోతే ప్రశ్నలు తీసుకుంటే సమాధానం చెప్తావా? మరి దాని మీద కామెంట్ వెళ్ళాల్సిన అవసరం. మదన్ క్లారిటీతో ఉన్నాడు, ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆయన సమాధానం చెప్పగలుగుతాడు. 39:40 ఏమన్నా ఉంటే మాట్లాడండి. ముప్పై తొమ్మిది 40 ఏమైనా ప్రశ్నలు ఉంటే మాట్లాడండి. సమయం అవుతా ఉంది, త్వరగా స్పందించాలి మీరు.
అది ప్రెసిడెంట్ సార్
రామరాజ్.
పొరుగువారు అంటే ఎలా అర్థం చేసుకోవాలి సార్?
పొరుగువారు అంటే ఎవరు, ఎలా అర్థం చేసుకోవాలి? మదర్
ప్రెసిడెంట్ సార్.
ఎస్ బ్రదర్.
ఒక సహవాస మనం జీవిస్తున్నటువంటి నిత్య జీవితంలో ఉన్నటువంటి మనం ఒక దగ్గర జీవిస్తున్నా, ఒక పని చేస్తున్నా గానీ, జీవిస్తున్నా గానీ, ఏది చేస్తున్నా గానీ మన సహవాసంలో ప్రతి ఒక్కరు కూడా మనతో కలిసి వస్తున్న వాళ్ళందరూ కూడా మన పొరుగు వారి కిందే ట్రీట్ చేయాలని నేను అనుకుంటాను.
మనతో కలిసి ఉన్న లోకంలో ఉన్న వారందరూ పొరుగు వారే అని అంటారు. అంటే అందరూ సొంత వాళ్ళు కూడా వస్తారు.
సొంత వాళ్ళు, సొంత వాళ్ళు అంటే ఇంట్లోనే ఉంటారు సార్. అంటే ఆ సొంత వాళ్ళు కూడా భావించుకోవచ్చు సార్.
పొరుగు వారు అంటే సొంత వారు కూడా పొరుగు వారే. ఇంకెవరైనా మాట్లాడతారా స్టడీ టీం నుంచి? ఆ పొరుగు వారు, హుఈజ్ యువర్ నైబర్, పొరుగు వారెవరు?
అవసరతలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పొరుగు వారు లేదు సార్. మనకు
అవసరతలో ఉన్న వారందరూ పొరుగు వారే.
ఉదాహరణ గుడ్ సమారిటన్ స్టోరీ,
మంచి సమరీయుడు వృత్తాంతంలో దానికి సమాధానం ఉంది. అందులో అవసరతలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడం పొరుగు వారు. ఓకే, ఇంకేమైనా మాట్లాడతారా? రామరాజు నీకేమైనా సమాధానం వచ్చిందా?
కొంత వచ్చింది సార్, కొంత క్లారిటీ లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనతో పాటు శత్రుత్వం కలిగే వాడు కూడా మన పొరుగు వాడే, మరి ఆయన ప్రేమించడం ఎలా సాధ్యమవుతుంది?
అన్ని ప్రశ్న అని అడుగుతున్నావా, లేకపోతే పొరుగు వారిని ప్రేమించడం ఎట్లా సాధ్యం అని అడుగుతున్నావా? నీ ప్రశ్న బట్టి వాళ్ళు సమాధానాలు చెప్తారు.
రెండో క్వశ్చన్ కరెక్ట్ సార్. ఇది పొరుగు వారిని అంటే ఎవరిని ప్రేమించాలి?
రెండో ప్రశ్న అడుగుతున్నది ఏంటంటే పొరుగు వారిని మనలాగే ప్రేమించడం ఎట్లా సాధ్యం, అది ప్రశ్న. ఇదేదో ప్రమాదకరమైన ప్రశ్న, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న మాట్లాడాలి. ఓ బాబు ఐజాక్ మాట్లాడు బాబు. ఐజాక్ మదన్
సార్ ప్రజలే సార్
మాట్లాడు. నీ ప్రశ్న, నీ వాక్య బాబు.
అయితే రామదన్ ఏంటంటే ఇప్పుడు పొరుగువాడు శత్రుగా ఉన్నాడు, ఆయన ఎలా మనం స్నేహితుడిగా తీసుకున్నాం? దేవుడు అందుకనే నిన్ను వరే నీ మనల్ని మనం ఎలాగైతే మనం ఎన్ని తప్పులు చేసినా మన ఆత్మ ఎన్ని అనర్థాలు చేసినప్పటికీ కూడా మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నాము, పొరుగోడు కూడా తప్పు చేసినా సరే ఆయన క్షమిస్తూ ఆయన మన ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం ప్రభువారు నేను ఫస్ట్ దీన్ని. అందుకనే మొదటి ఆజ్ఞతో కూడా రెండో ఆజ్ఞను కూడా సారూప్యత చూపించారు సార్.
బాగుంది మదన్, బాగుంది. పొరుగువారిని ఎట్లా ప్రేమించాలన్న కాడ శత్రువుని ఎట్లా ప్రేమించాలన్నది కూడా వివరించగలిగాడు. మనల్ని ఎలా క్షమించుకుంటాం అలా క్షమించాలి. ఇంకేమైనా మాట్లాడతారా అండి? పొరుగువారిని మనలాగే ప్రేమించటం ఎలా, అది ప్రశ్న.
సార్ ఎజ్రా సార్.
యా బ్రదర్ ఎజ్రా
సార్, రోమ 13:10 ఉంటది, ప్రేమ అనేది పొరుగువానికి కీడు చేయదు గాని ప్రేమించుట ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఉంటుంది సార్. ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటాం,
వాక్యాల్లో కలగకుండా మాకు అర్థమయ్యే భాషలో చెప్పబ్బా, వాక్యాల్లో కలుగుతాం మాకు అర్థం కాని కూడా వెళ్దాం. ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది, ఆ దానికి ఏమైనా సూటబుల్ వాక్యం చెప్పు, అంతే తప్ప ప్రేమ 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 అని తిరిగితే రావదు
సార్. ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనము శత్రువుని సైతం ప్రేమించగలుగుతామనేసి రోమ 13:10 ఉంటుంది సార్.
ఏమనాలంటే ఎజ్రా అనే నేను నా శత్రువుని ఇలా ప్రేమించగలుగుతున్నాను అని చెప్పగలిగితే ఇంకా మాకు అర్థం అవుతుంది. మాకు నిజంగా ఈ వాక్యం కష్టమే. నిన్ను వాళ్ళే నీ పొరుగుని ప్రేమించాలి, ఆ పొరుగుడు ఎవరంటే అవసరతలో ఉన్నామని ప్రేమించాలి అన్నా కదా. ఎవరైనా ప్రాక్టీస్ చేస్తామంటే చెప్పండి, కొంచెం మేము ప్రాక్టికల్ గా అర్థం చేసుకుంటాం. స్టడీ టీం కానీ పార్టిసిపెంట్స్ కానీ మంచి సమీరుడు ఉన్నాడు, బాగా అనిపించాడు, బాగానే ఉన్నాడు, అర్థమయ్యాడు. ఆ మంచి సమయంలాగా మేమున్నామంటే మాట్లాడండి
అన్న. నేను దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించినప్పుడే నా పొరుగువాడిని నేను ప్రేమించగలను.
తీరి చాలా బాగుంది. దాన్ని ఏమన్నారు ఇప్పుడు, ప్రేమించినప్పుడే ప్రేమించగలను అంటే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా పొరుగువాడిని ప్రేమిస్తున్నావా లేదా ఇంకా ఏమైనా టైం పడుతుంది అని చెప్పు.
నా దేవుణ్ణి నేను ప్రేమించాల్సినంత ప్రేమించలేకపోతున్నా.
దేవుణ్ణే ప్రేమించలేకపోతున్నాం పొరుగోడి విషయం చెప్పినట్టే, అద్భుతంగా చెప్పు. ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది రామరాజు నీకు? నీకు అన్ని రాని ప్రశ్నలు వస్తాయి, మాట్లాడు.
అయ్యా మరి ఏం లేదు సార్, అంటే ఇది ఇది మన క్రైస్తవులు చాలా లోపంగా కనిపిస్తుంది, సంఘాల్లో కానీ మనుషులు మన సమాజంలో కానీ. ఈ పొరుగువాని ప్రేమించే మనస్తత్వం కానీ మనం పెంపొందించుకుంటే మనం క్రీస్తులో 99% మనం ఆత్మీయ జీవితంలో సక్సెస్ అయినట్లు నా భావం సార్.
ఆల్రెడీ నీకు ఇది చాలా కీలకమైన అర్థమైంది కాబట్టి నువ్వేమైనా స్టార్ట్ చేస్తావా ఇలాంటిది?
ఈ మధ్యనే ప్రారంభించండి.
ఈ మధ్య అంటే నిన్నేనా? ముందుకెళ్దాం. పొరుగువాడిని ప్రేమించాలన్న మాట దగ్గర నిన్ను వెళ్ళి అన్నది కూడా ఆలోచిస్తే చాలా బాగుంటది. మీరేం ఆలోచించట్లు ఏం మాట్లాడతలేదు, టైం అయిపోతుంది కానీ ముందుకెళ్తున్నా. తర్వాత వాక్య భాగం 41-42 వచనాలు, సంధ్యా సురేష్ విశాఖపట్నం. అమ్మా నీ వాక్య భాగంలో మాట్లాడతావా?
సార్ డౌట్స్ ఏం లేవు, ఎవరికైనా క్లారిటీ ఇస్తున్నా.
సోదరి క్లారిటీతో ఉంది. అమ్మా నీదెందుకు బాగా నాయిస్ వస్తుంది అన్మ్యూట్ అయితే?
అదొకటి ఏమైనా ఫ్యాన్ ఏమైనా బాగా స్పీడ్ తిరుగుతుందా అది తెలియదు కానీ నాయిస్ వస్తుంది. సంధ్య క్లారిటీతో ఉంది, ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే తను మీకు సహాయం చేయగలుగుతాడు. ఇప్పుడు బాగుందమ్మా, మీట్లో పెట్టుకోండి. ఏమీ లేవు అని మీరు మాట్లాడినా ముందుకెళ్తాను. 41-42 వచ్చినారు.
ప్రయోజనం సార్,
స్టడీ టీం వాళ్ళు ఏమి లేకపోతే లేవని చెప్పారు, ఉంటే మాట్లాడారు. నాకేమి లేవని చెప్పినా సరిపోద్ది.
అయ్యో ప్రయోజనం సార్.
రామరాజు, రామరాజు మాట్లాడు
సార్. పదే పదే కూర్చొని చేస్తాను ఏమి అనుకోకండి సార్, అంటే ఆత్మీయ డౌట్లు. 41వ మాటలో ఒకప్పుడు పరిశీలు కూడి ఉండగా యేసు వారిని చూచి, అక్కడ యేసును రాయబడింది, ఇక్కడ క్రీస్తుని గురించి మీకేమి తోచున్నది అని కూర్చుని వాళ్ళకు వేసాడు. అంటే యేసు అను నామంతో ఆయన ప్రజల్లో తిరుగుతూ క్రీస్తుని గురించి అడిగాడు ఆయన వారికి. ఇది ఎలా అర్థం చేసుకోవాలి సార్?
సంధ్య, క్రీస్తుని గురించి ఆయన అడిగారు. క్రీస్తుని గురించి ఆయన అడగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అంటాడు. యేసు క్రీస్తుని కోసం అడిగాడు కదా, అది మీకు అర్థమైందనుకుంటున్నాను మాట్లాడు
సార్. అర్థమైంది సార్. అంటే క్రీస్తు అనే రక్షకుడు గురించినటువంటి అవగాహన మీకు ఉందా అనేటువంటి క్వశ్చన్ వాళ్ళు అడుగుతున్నారు ప్రభు వారు సార్.
క్రీస్తు అంటే రక్షకుడు అమ్మా?
అవును సార్.
ఓ, క్రీస్తు అంటే రక్షకుడు అట. ఇంకెవరైనా మాట్లాడతారా? సరే టీం.
యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు.
రామరాజుకి సమాధానం తెలుసు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. సంధ్య కన్ఫ్యూజ్ అయినట్టుంది. అమ్మా ఇప్పుడు మాట్లాడతావా? క్రీస్తు అంటే రక్షకుడు కాదు, అభిషక్తుడు. యేసు క్రీస్తు కోసం ఎందుకు అడుగుతున్నాడు అది ప్రశ్న. మిగతా స్టడీ టీం వాళ్ళు కూడా మాట్లాడినా మాట్లాడచ్చు
సార్. ప్రయత్నం సార్.
ఎదురా
సార్, అప్పటి వరకు భూ సంబంధం విషయాల గురించి వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ వచ్చారు సార్. అక్కడ పిల్లల గురించి, పన్నుల గురించి, ఆచారాల కోసం అడగటం వచ్చారు. అక్కడ యేసుక్రీస్తు వారు ఆ యొక్క లౌకిక విషయాల గురించి మాట్లాడారు. లోక సంబంధమైన విషయాల నుండి నిత్యత్వం, అంటే నిత్యత్వాన్ని గురించి వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారి గుర్తింపు, అంటే క్రీస్తు గుర్తింపు కోసం ఈ ప్రశ్న అడగడం జరిగిందనేసి నేను అనుకున్నాను సార్. నిత్యత్వం గురించి.
నిత్యత్వం గురించి క్రీస్తుని గురించి మీకు ఏమి తోస్తుంది అంటే క్రీస్తు నిత్యత్వమా?
అంటే భూ సంబంధమైన విషయాల గురించి అప్పుడు దాకా అడిగారు సార్, పర సంబంధమైన విషయాల గురించి ఆలోచించి.
ఎవరు అడిగారు భూ సంబంధమైన విషయాల కోసం?
అక్కడ పరిసయులు, సద్దుకాయులు వీళ్ళందరూ కూడా పెళ్లిళ్ళ గురించి, ఆచారాల కోసము ప్రశ్నలు అడుగుతూ ఆయన్ని శోధించడానికి వచ్చారు కదా సార్.
పెళ్లిళ్ళ గురించి ఏం అడుగుతా లేదా, పునరుద్ధానం కోసం అడుగుతున్నారు వాళ్ళు.
అదే సార్, ముందు వచనాలు, అంటే ముందు అధ్యాయాలు ఇవన్నీ కూడా భూ సంబంధమైన విషయాల గురించి చర్చించడం ఎక్కువ జరిగింది కదా.
మీట్లో పెట్టుకుని కొంచెం ఆలోచించు. మీట్లో పెట్టుకో. క్రీస్తుని గురించి ఎందుకు అడిగారు, యేసుని గురించి, యేసు క్రీస్తు కోసం ఎందుకు అడిగాడని మాట్లాడారు. సాధారణంగా మనకు అనిపించేది యేసు అంటే శరీరంలో ఉన్న ఆయన, క్రీస్తు అంటే వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య. యేసే క్రీస్తు అన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అది ఆయన చనిపోయిన తర్వాత సిలువబడితే అర్థమైంది. సరే, మనం ఇందాక పొరుగు వారు ఎవరు అన్న దాని మీద కూడా చాలా మంది చాట్ బాక్స్ లో పెట్టారు. అవసరం కూడా అది అది అందుకోసం ఒకసారి చదివి వినిపించేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, మంచి సమరుడి పారాబుల్లో నా పొరుగు వాడెవరు అన్న ప్రశ్నకు సమాధానం ఉంది అన్నారు. తర్వాత సిలువ ప్రేమను కలిగి ఉంటే పొరుగు వారిని ప్రేమించగలము
అనిల్ అంటాడు. సూర్యప్రకాష్ బాబు గారు, అవసరంలో ఉన్న ప్రతి వ్యక్తి పొరుగు వారు అనుకోవచ్చు అని నా అభిప్రాయం. బాగుంది ఆలోచన. జెరూసా అంటుంది, నేను మీతో చెప్పినది ఏమనగా మత్తయి 5:44, మీ పరలోకమందున మీ తండ్రి కుమారులు ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. వారి కొరకు ప్రార్థన చేయడం ప్రేమించడానికి ప్రారంభం. ఆ మాట జ్ఞాపకం చేస్తుంది. రాము కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా కష్టాల్లో లేదా అవసరతల్లో ఉండి మన సహాయం కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరూ మన పొరుగు వారే. ఇంకా పొరుగు అవసరతలో ఉన్నారు అంటున్నారు. నాగమణి గారు, నాకు మారు మనసు వచ్చాక సహించుకోగలుగుతున్నాను, ప్రేమించడం వచ్చింది. సహించుకోవడం అలవాటు అయితే ప్రేమించడం ప్రారంభమవుతుంది అని అంటారు. బాగుంది. జయకుమార్ గారు, దావీదును సౌలు చంపాలి అనుకున్న దావీదు అలా అనుకోలేదు. శత్రువుగా ఉన్న సౌలును దావీదు శత్రువు అనుకోలేదు, చంపాలనుకోలేదా అంటాడు జయకుమార్ అని. ఓడిఎఫ్ స్వరూప, మనం చాలా సార్లు క్రైస్తవులనే ప్రేమిస్తాం. దేవుని ఎరగని వారిని ప్రేమించి దేవుని వద్దకు తీసుకురావాలి. పొరుగువారు అంటే దేవుని ఎరగని వారు, దేవుడికి దూరంగా ఉన్నవారు అంటున్నారు. బాగుంది. ఒక వ్యక్తి మనకు హెల్ప్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకు తిరిగి హెల్ప్ చేయడం, పొరుగు వారిని ప్రేమించడం అనరు. తిరిగి హెల్ప్ చేయలేని వారిని హెల్ప్ చేయడం ప్రేమించడమే సేవ అంటే ఏంటో చెప్పాడు. ఎవరికి సేవ అంటే హెల్ప్ చేసేవారు కాదు, హెల్ప్ చేయలేని వారు చేయాలట. సుజాత, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి సహాయం చేయటం, వారి నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమించటం. పొరుగు వారి పట్ల ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వారిని క్షమించటం మరియు ద్వేషాన్ని మనసులో ఉంచుకోకపోవటం, క్షమించగలగటం. ఓకే, బాగున్నాయి ఆలోచన. ముందుకేందా మరి, పొరుగువారెవరు పొరుగువారెవరు అన్నప్పుడు అవసరతలో ఉన్నవారు పొరుగువారిని ప్రేమించడం ఎలాగా అన్నగాడ అది మాత్రం మాట్లాడలేదు. ఒకటి మాత్రం మాట్లాడారు, ప్రార్థన చేయటం వాళ్ళ కోసం, వాళ్ళ మీద కోపం పెట్టుకోకపోవడం అని మాట్లాడుతున్నారు. అవి బాగున్నాయి. ముందుకెళ్దాం మరి.
క్రీస్తు గురించి వేసి క్రీస్తు ప్రభు పరిశీలిని ఎందుకు అడిగారు అన్న దగ్గర, యేసుక్రీస్తు ప్రభుని శోధించడానికి వాళ్ళు ప్రశ్న సంధిస్తున్నారు, మాకే బాగా వాక్యం తెలుస్తున్నట్టు. కానీ వాళ్ళ అవగాహన లోపాన్ని బయట పెట్టడానికి ప్రభు క్రీస్తు గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ నోరు మూయబడ్డాయి అనేది అక్కడ ఉంది కాంటెక్స్ట్.
వాళ్ళు మాకే బాగా బైబిల్ తెలిసి మాట్లాడుతూ ఉంటే ఆయన వాక్యంలో ఉన్న ఒక ప్రశ్న దానికి అర్థం చెప్పండి అని సంబోధించి వాళ్ళ నోరు మూయించాడు, అంతేనా?
ఎగ్జాక్ట్లీ సార్.
బాగుంది ఆలోచన, బాగుంది. ముందుకెళ్దాం. తర్వాత 43:44 వచ్చిన శ్రీను, నీ వాక్య భాగంలో మాట్లాడేది ఏమన్నా ఉందా?
క్లారిటీతో ఉన్నా.
శ్రీను క్లారిటీతో ఉన్నాడు, ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పగలుగుతాడు. క్రీస్తు పునరుద్ధానం తర్వాత యేసు శరీరానుసారం అని అంటాడు రామ్ బ్రదర్. శరీరంలో ఉన్న మనిషి యేసు, శరీరంలో ఉన్న దేవుడు క్రీస్తు. అది దేవుడిగా ఆయన పునరుద్ధ మరణం తర్వాత అర్థమయ్యాడు. అది ఆ రెండు పదాలు వేరువేరు అర్థాన్ని చూపిస్తా ఉన్నాయి. బాగుంది. శ్రీను క్లారిటీతో ఉన్నాడు, ఏమన్నా ప్రశ్న ఉంటే మీరు అడగచ్చు. 43:44 వచ్చిన ఏం ప్రశ్నలు లేవా? లేవనన్న కనీస అదన్న చెప్పండి. అన్మీట్ అయ్యి
సార్, ప్రైజ్లో సార్.
ఈ ట్రైనింగ్ టీమ్ వాళ్ళే మాట్లాడుతున్నారు, కోఆర్డినేటర్లు ఎవరు మాట్లాడితే రామరాజు మాట్లాడద్దు అని మాట్లాడతాడు.
నాకు క్లారిటీ రాలే సార్.
నువ్వు ఆగబ్బా, నువ్వు ఆగబ్బా. రెవెన్యూ మిగేష్ గారు మాట్లాడతాలా, తర్వాత మదన్ మాట్లాడతాలా, సంధ్య మాట్లాడతలేదు, శ్రీను అప్పుడప్పుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏంది నీకే క్లారిటీ రాలేదా? నీ క్లారిటీ వచ్చి కూర్చుంటే పుణ్యకాలం అయిపోతే బైబిల్ స్టడీ అవదు. రావు క్లారిటీలో
మాకు తెలియదని నీకు అర్థమైపోయింది కాబట్టి నువ్వే స్టడీ చేసి మాకు చెప్పు. 43, 44 ఏమన్నా ఉంటే మాట్లాడే, నేను లేకపోతే ముందుకెళ్దాం.
సార్ ప్రైజ్లో సార్
చేస్తుంది
సార్. నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు అనే పద వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసి ఏ విధంగా తీసుకోవచ్చు సార్?
ఆయన నీ శత్రువు నీ పాదాల కింద ఉంచు వరకు అన్నదాన్ని చెప్పడం కొరకు ఈ వాక్యాన్ని చెప్పాడా, లేకపోతే ఇంకేమైనా చెప్పడం కొరకా? ఈ కాంటెస్ట్ లో యేసుక్రీస్తు ప్రభు టచ్ చేస్తుంది శత్రువుల పాదాల కింద ఉంచడమా, లేకపోతే ప్రభు నా ప్రభుతో చెప్పాను అన్నమాట, దేని టచ్ చేస్తున్నాడు ఆయన?
ప్రభు నా ప్రభుతో చెప్పడం అన్న ఇక్కడ
దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్న కాంటెక్స్ట్ ఏంటి అని, ప్రభు నా ప్రభుతో చెప్పాను, దావీదు ఆయన ఇది దావీదు ఆయన ప్రభు అని ఆత్మ వాళ్ళు ఎలా చెప్తున్నాడు ప్రశ్న ఇది. దావీదుకి మెస్సయ్య కుమారుడు అయితే, దావీదు కుమారుడు అయితే మెస్సయ్య, మరి దావీదు ఆయన కుమారుడు అనుకుంటే ప్రభు అని ఎందుకు అంటున్నాడు అని ప్రశ్నించాడు ఆయన. మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనం అసలైన దాన్ని పట్టుకోలేము, అదే నా పాయింట్ ఎదురా.
సార్ సార్ సార్
మాట్లాడండి.
అన్న క్రీస్తు ఎవరని వాళ్ళు అడగానే దావీదు వంశంలో వచ్చాడు కాబట్టి దావీదు కుమారుడు వాళ్ళు అబ్రహాం కుమారుడు ఎలా చెప్పుకున్నారు, అబ్రహాం మాకు తండ్రి అని చెప్పుకుంటున్నట్టుగానే ఇతను కూడా వీళ్ళు యేసు ప్రభు అని జస్ట్ ఆ వంశంలో వచ్చిన కుమారుడుగానే తీసుకున్నారన్న, దానికోసం యేసు ప్రభు గారు ఎలా చెప్పారని నేను అనుకుంటున్నానన్న. ప్రభు అంటే ఇక్కడ మనకి క్యాపిటల్ లో ఉంటదన్న ప్రభు అని, ప్రభు అంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారి గురించి చెప్పినట్టుగా ఆత్మ వలన దావీదు గారు ప్రభు నా ప్రభుతో చెప్పాడు అనేసి ఇక్కడ దావీదు గారు పరిశుద్ధాత్మ ద్వారానే యేసు ప్రభు అని ప్రభువుగా గుర్తించారు, మీరెందుకు దావీదు కుమారుడు అంటున్నారు అనేసి ఇక్కడ చెప్పినట్టు నాకు
అర్థమైంది. వీళ్ళు యేసు క్రీస్తు ప్రభుని క్రీస్తు అని చెప్పి గుర్తించారు అంటావా నువ్వు?
లేదన్న, వీళ్ళు గుర్తించలేదు.
రైట్, ఇందాక అలా ఇమానుయేల్ చెప్పిన చక్కటి విషయం ఏంటంటే ఆయన్ని బైబిల్లో చిక్కులు పెట్టాలని ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళకి బైబిల్ ఎంత బాగా అర్థమైందో అడగడం కొరకు ప్రభు ఈ మాట అడిగి వాళ్ళ నోరు మూయించాడు. అక్కడ మనం నిజంగా ప్రభుని స్తుతించాల్సిన మాట ఏంటంటే యేసయ్య యేసయ్య శరీరధారిగా ఉన్న అప్పటికీ కూడా ఆయన దావీదు కుమారుడు కాదు, దావీదికే ప్రభు, దావీదే ఆయన ప్రభు అన్నాడు. దాన్ని అర్థం చేసుకుని ఆయన దైవత్వం చూడటం బాగుంటుంది. సరే ముందుకు వెళ్తున్నాను. 45, 46 వచ్చిందన్న సుసన్న, నీ పోర్షన్లో మాట్లాడేది ఏమైనా ఉందా? ఏమన్నా ప్రశ్నలుంటే మీరు అడిగితే తను చెప్పగలుగుతుంది. 45, 46 ఏమన్నా మాట్లాడి ఏమి లేకపోతే త్వరగా మనం ముగింపులోకి వెళ్ళాలి, టైం అయిపోయింది.
సార్ ప్రైజ్ లార్డ్ సార్
ప్రైజ్ లార్డ్
సార్, 45వ వచనం ప్రకారం ఫైనల్ గా యేసు ప్రభు నేను దావీదు కుమారుని అని చెప్తున్నాడా, దావీదు కుమారుని కాదని చెప్తున్నాడా సార్ ఫైనల్ గా?
ఐజాక్ ప్రశ్న, సుసన్న మాట్లాడతావా?
అన్న దావీదు కుమారుని అని చెప్తున్నాడు అంటే దావీదు వంశంలో ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చినప్పటికీ ఆయన అలా చెప్తూనే రోమ పత్రికలో దీనికి క్లారిటీ ఉంటుందన్నా 1వ అధ్యాయంలో 1-7 కలుపుకుని మధ్యలో చదువు, శరీరమును బట్టి దావీది సంతానము గాను మృతుల్లో నుండి పునరుద్ధారుడు అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాని, అంటే ఈ ఇజ్రాయేలీలు ఇక్కడ ఉన్న పరిశీలి వీళ్ళంతా దావీదు కుమారుడు అంటే రోమా సామ్రాజ్యం నుంచి మమ్మల్ని విడిపించే రాజుగా చూస్తున్నారు. కానీ దావీదైతే ఏమని చెప్తున్నారంటే కేవలం రాజు కాదు, ఆయన ప్రభువు సృష్టికర్త అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మీకు ఎట్లా అర్థమవుతుంది అన్న రీతిలో ఈ ప్రశ్న అడిగారని నేను స్టడీ చేశాను.
నువ్వేమో మా మైండ్ అర్థం చేసుకోకుండా ఏమంటావు, ఆంధ్రప్రదే బైబుల్లో చెప్తానంటావు, లేకపోతే ఇందులో చెప్తానంటావు. మా ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. ఆయన నేను దావీదు కుమారుణ్ణి అంటున్నాడా కాదు అంటున్నాడా, అది ప్రశ్న.
దావీదు కుమారుణ్ణి అంటూనే ప్రభువు అని కూడా కన్ఫర్మ్ చేస్తున్నారన్న, రెండు చెప్తున్నారన్న.
దావీదు కుమారుడు అంటూనే ప్రభువు అంటున్నాడు. మా ప్రదీపేద వరంగల్ నుంచి దావీదు కుమారుడు కాదు దైవ కుమారుడు అని చెప్పి తెగే చెప్పాడు. తెలుసా రమేష్? ఓకే, ఇక్కడ మాత్రం నేను దావీదు కుమారుని కాదని చెప్తున్నట్టుగా నేను అనుకుంటున్నా. ఆయన దావీదు కుమారుడు అయితే దావీదు ఆయన ప్రభు ఎట్లా అంటాడు అని ఆయన దైవత్వం చెప్తున్నాడు. ఆయన దావీదు కుమారుడని ఒప్పుకొని దావీదు కుమారుని సంతోషంగా చెప్పడానికి ఆయన ఏమి ఇష్టపడడం లా, వాళ్ళు అంటారు దావీదు కుమారుడు అని చెప్పి. ఆయన దావీదు ప్రభు
కదన్నా, కాబట్టి దావీదు కుమారుడు అని సంబోధిస్తున్నారు.
ఆయన దావీదు కుమారుడు ఎలాగయ్యాడు అది కాదు ప్రశ్న. ఇక్కడ ఆయన నేను దావీదు కుమారుని అంటున్నాడా కాదు అంటున్నాడా, అది ప్రశ్న. ఈ టెక్స్ట్ లో
మాట్లాడితే
మొత్తం బైబిల్ అంతా తిరగొద్దు, ఈ యొక్క చాప్టర్ నుంచి మాట్లాడితే బాగుంటది. ఓకే, కాదు అన్న సరిపోయింది. బాబు నీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటున్నాను. ఇక ప్రశ్నలు ముగించబడ్డాయి. మీకు మరలా రేపు జిల్లాలో జరిగే బైబిల్ స్టడీ దగ్గర ఇంకా రుబ్బండి, ఇంకా మీకు బెటర్ గా అర్థమవుతుంది. ఎక్కువ వచనాలు అయినా మనం కంప్లీట్ చేసుకోగలిగాం. తర్వాత చాప్టర్ ముగింపులోకి వచ్చేసాం కాబట్టి రైట్ రైట్ ఒక్క నిమిషం. నేను సజీవ వాహిని కూడా కామెంట్ చదువుకుంటూ వచ్చాను. కొన్ని కీలకమైనవి అవసరమైనవి అంటూ చదవడానికి ఏమైనా ఉంటే త్వరగా కంప్లీట్ చేస్తాను. ఎక్కడ దాకా చదవకుండా వచ్చేసాం? ఇది చదివేసుకున్నాం, 41 కూడా చదివేశాం, 45 చదవాలి, 43 2 క్రీస్తుని ఎదిరించేవారు ఆయన ప్రశ్నలు అడిగారు, ఇప్పుడు ఆయనే వారిని అడుగుతున్నాడు. అప్పట్లో అభిషక్తిని గురించి ఆయన మానవ మాత్రమేనని దావీదు సింహాసన వ్యక్తి శక్తివంతంగా గొప్ప మహిమతో ఇజ్రాయేల్పై రాజ్యం చేస్తాడనే అభిప్రాయాలు ప్రజల్లోనూ వారి నాయకుల్లో ప్రచారం ఉన్నాయి, సరైనది కాదు అని యేసు అడుగుతున్న ప్రశ్నను సూచిస్తున్నాయి. అభిషక్తుడు అంటే కేవలం దావీదు సంతానం నుంచి వచ్చే మానవ మాతృడు కాడు, ఆయన దావీదుకు కూడా ప్రభు అని దానికి హీబ్రూ పదం అధోనాయ్. పాత వడంబడి గ్రంథంలో తరచుగా దేవుడికి ఉపయోగించింది ఇక్కడ యేసును ఉద్దేశించి ప్రధాన వాడటం చూస్తున్నాం. కాబట్టి ఒక రాజు కాదు ఆయన, దేవుడు అధోనాయ్ ప్రభు ఆ ప్రధాన వాడుతున్నాడు అని కమెంటేటర్స్ అంటారు. ఆ తండ్రు తమ సంతానాన్ని ప్రభువు అనరని వారికి బాగా తెలుసు. మరి దావీదు ఎందుకలా అన్నాడో వారు చెప్పలేకపోయారు. ఆయన దావీదు తండ్రి కుమారుడా అనకుండా ప్రభు అని అన్నాడు. అది చాలా కీలకమైన పాయింట్. వారి ప్రశ్నలకు అన్నట్టు ఆయన జవాబు చెప్పగలిగాడని, ఆయన ప్రశ్నలు ఒకదానికి కూడా వారు జవాబు చెప్పలేదని అందరికి తెలిసిపోతూ ఉంది. వారు ఆయన మాటల ద్వారా వలలో పట్టాలనుకున్నారు గాని వారే బోన్లో చిక్కారు. ఆయన దగ్గర వాళ్ళే పల్టీ కొట్టారని చెప్పేసి అంటారు. బాగుంది. తర్వాత సజీవవాహిని కామెంటరీ కూడా చూసేసాం. సజీవవాహిని తర్వాత కాంటెక్స్ట్ లోకి వెళ్ళారు. కాంటెక్స్ట్ మాట్లాడతారా? కాంటెక్స్ట్ మాట్లాడాలి, సెక్షన్స్ మాట్లాడాలి, అప్లికేషన్స్ మాట్లాడాలి, త్వరగా మాట్లాడాలి. స్టడీ టీమ్ కాంటెక్స్ట్ మాట్లాడతారా?
ఉన్నాను సార్.
మోజేష్ అన్న,
సార్ మొత్తం 22 అధ్యాయం మొత్తం కదా సార్?
నో 22వ అధ్యాయం ఈ రోజు పోర్షన్ యొక్క కాంటెక్స్ట్. 23 నుంచి 46 వరకు కాంటెక్స్ట్ చెప్పండి.
సద్దుకాయులు పరిసయ్యులు ప్రశ్నలు అడిగిన సందర్భం సార్.
సద్దుకాయులు ప్రశ్నలు సద్దుకాయులు పరిసయ్యులు ప్రశ్నిస్తున్న సందర్భం. ఓకే, ఇంకేం చెప్తా?
ప్రధానం తర్వాత పెళ్లి ఉండదు, పెళ్లి బంధం అనేది ఉండదు. అక్కడ ఏంజిల్స్ వాళ్ళు ఉంటారు తప్ప పెళ్లి బంధం ఉండదు అనేది కూడా ఒక కాంటెక్స్ట్ అని నేను అనుకున్నాను. 23 నుంచి
కాంటెస్ట్ అంటే నువ్వేమనుకున్నావు చెప్పు. నువ్వు ఎందుకు కాంటెస్ట్ కాకుండా ఫైనల్ చెప్తున్నావు, అందులో ఏముందో. కాంటెస్ట్ అంటే ఏ సందర్భం, ఏ సందర్భంలో అది స్టార్ట్ అయ్యింది, లేకపోతే ప్రారంభం నువ్వు చెప్పగలిగినా బాగానే అర్థమవుతుంది. నువ్వేం ముగింపు చెప్తున్నావు, అందులో వచ్చిన విషయాలు చెప్తున్నావు, అది ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పాలి. ముజస్తన్న మాట్లాడేది చాలా బాగుంది. వాళ్ళు ఆ ఒక్క ప్రశ్న అడగలేదు ఈ అధ్యాయంలో. తర్వాత మరొక ప్రశ్న, ఏది ప్రధానమైన ఆజ్ఞ, మరొక ప్రశ్న వచ్చింది. రెండు ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తున్న సందర్భం, లేకపోతే వాళ్ళ ప్రశ్నలకు ఏసే సమాధానం చెప్తున్న సందర్భం అని రాస్తుంటే బాగుంటుంది. ఇంకొకరు ఎవరు రెస్పాండ్ అయ్యారు?
సార్ ప్రైజ్ లార్డ్ సార్.
సంధ్య,
మూడు భాగాలుగా చూడవచ్చు సార్. సద్దుకాయలు పరిచయలు యేసు ప్రశ్నించినటువంటి, సద్దుకాయలు ఏమో పునరుద్ధానం కొరకు ప్రశ్నించారు, పరిచయలు ఏమో ఆజ్ఞలు గొప్ప ఆజ్ఞ ఏదని వాళ్ళు ప్రశ్న చేయడము, యేసుప్రభు వారు క్రీస్తు ఎవరో తెలుసా అనేటువంటి ప్రశ్న చూడగలుగుతున్నాం సార్. ఈ 23 నుంచి 33 వరకు సద్దుకాయలు ఏమో పునరుద్ధానం కొరకు, 34 నుంచి 40 వరకు పరిచయలు ఆజ్ఞ గురించినటువంటి డిస్కషన్, 41 నుంచి 46 వరకు యేసుప్రభు వారు ప్రశ్నించినటువంటి
అందులో ఉన్న ఈవెంట్స్ అన్ని, అందులో ఉన్న కీ పాయింట్స్ అన్ని మాట్లాడుతున్నావు తల్లి. కాంటెక్స్ట్ అంటే అందులో ఏమేమి ఉన్నా అన్ని రావు. కాంటెక్స్ట్ అంటే ఇక్కడ ఇలా రాసాం, సందర్భం అనగా ఏ పరిస్థితులు అక్కడ ఉన్నావో గుర్తించటం, లేదా ఏ పరిస్థితుల్లో అక్కడ మాట్లాడుతున్నారో గుర్తించడం. మోజేస్ అన్న చెప్పిన సరిపోతుంది, ముందుకెళ్తున్నాను. పరిసయ్యులు సద్దుకాయలు ఏసైన ప్రశ్నిస్తున్నారు, ఏసై కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళు మాత్రమే కాదు, ఆయన కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నాడు. సో సద్దుకాయలు పరిసయ్యుల ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానం అంటే సరిపోతుంది. ముందుకెళ్దాం. ఎన్ని సెక్షన్స్ గా విడదీయచ్చు దీన్ని? 22వ అధ్యాయాన్ని సెక్షన్స్ చేయండి. సెక్షన్ చేస్తే ఎన్ని సెక్షన్స్ అవేమి చెప్పండి?
5 సెక్షన్స్.
ఇద్దరు 5 సెక్షన్స్ అన్నారు కాబట్టి అవేంటో కూడా చెప్పాను
సార్. నేను చెప్తా సార్?
మోజేసన్న చెప్పండి.
1 నుండి 14 వచనాలు పెండ్లి విందు గురించి సార్.
పెండ్లి విందు ఉపమానం 1 నుంచి 14. ఓకే,
పెండ్లి విందు ఉపమానం 15 నుండి 22. కైసరికి పన్ను చెల్లించిన ప్రశ్న గురించి సార్. అది
కైసరికి ఇచ్చిన ప్రశ్న. ఓకే,
23 నుండి 33 పునరుద్ధానం గురించి సద్దుకాయలు వేసినటువంటి ప్రశ్న సార్.
23 సద్దుకాయల ప్రశ్న. ఓకే,
34 నుండి 40 గొప్ప ఆజ్ఞల గురించి సార్.
గొప్ప ఆజ్ఞ కూర్చున్న ప్రశ్న 40, 41 తర్వాత
41 నుండి 46 క్రీస్తు ఎవరి కుమారుడు అనేటువంటి.
చాలా చక్కగా 5 మోజీస్ అని చెప్పగలిగాడు. హామూ టీచర్ గారు కూడా 5 అన్నారు, పుష్పవేణి గారు కూడా 5 అన్నారు, ఇద్దరు 5 అన్నారు కాబట్టి 5 సరిపోతుంది. 5 కూడా ఏంటో చెప్పగలిగారు, అది కూడా బాగుంది. చివరిగా పర్సనల్ అప్లికేషన్స్ మాట్లాడాలి. పర్సనల్ అప్లికేషన్స్ వరుసగా మాట్లాడితే మనం ముగించుకుందాం. మోజేస్తాను అన్ని అప్లికేషన్.
వందనాలు సార్. సద్దుకాయలు పరిసయ్యులు యేసుప్రభుని చిక్కులు పెట్టాలని ప్రశ్న వేశారు. అలా నేను యేసుప్రభు తాలూకు లేఖనాలని నేను ఎప్పుడు కూడా తప్పు పట్టకుండా నన్ను నేను సరిదిద్దుకొని యేసు ప్రభు లేఖన ప్రకారం జీవించాలనుకుంటాను.
జనరల్ గా మీలో ఆ స్వభావం ఉందా, వాక్యాన్ని ప్రశ్నించే స్వభావం ఏమన్నా ఉందా, అలాంటి అప్లికేషన్ తీసుకున్నారు?
వాక్యాన్ని ప్రశ్నించలేదు.
మరి ఎందుకు అప్లికేషన్ తీసుకున్నారు? అది మీలో లేనప్పుడు ఏం మార్చుకున్నారు, ఏం వదిలేశారు, ఏం నేర్చుకున్నారు, అవి మాట్లాడారు. మీరు లేని ఎందుకు తీసుకుంటున్నారు, బాగుందని తీసేసుకున్నారు ఏంటి? బాగుందని తీసుకోవద్దు, మీకు ఏదైనా అప్లై చేసుకోండి, అది బాగుంటారు. తర్వాత రామరాజు
అయ్యా, అయ్యా పొరుగు వారిని ప్రేమించే మనస్తత్వం పెంపొందించుకోండి సార్.
పొరుగు వారిని ప్రేమించే మనస్తత్వం పెంపొందించుకోవాలి. ఓహో బాగుందిగా. తర్వాత మోషే గారు అనకాపల్ రెవెన్యూ
సార్.
మీ వాయిస్ కట్ అయిపోయింది కదా.
అవును సార్. నేనే తీసుకుంటాను.
నాకైతే వాయిస్ ఏం రాల. ఎవరికైనా అర్థమైతే చెప్పండి. స్టడీ టీం వారు నాకైతే అర్థం కాదా.
బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది.
నా బ్రేక్ అయిపోతుంది, మీరు ఒక్కసారి చూసుకున్నారు, బ్రేక్ అయిపోతుంది. చంద్ర, నీ అప్లికేషన్ చెప్తావా
సార్? అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన పొరుగు వారుగా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను సార్.
అవసరతలో ఉన్నవారు అందరి పొరుగు వారి అందరినీ ప్రేమించాలి, అనకాపల్లలు మాత్రమే కాదు అంటావు చంద్ర. బాగుంది. తర్వాత ఎదురా
సార్ నా పొరుగు వారిని ప్రేమించాలనుకున్నదే నేను తీసుకున్నాను సార్.
పొరుగు వారిని ప్రేమిస్తాను, నాలాగే ప్రేమిస్తాను, అది అప్లికేషన్. బాగు. తర్వాత ఐజాక్ బ్రదర్.
అప్పుడప్పుడు నా మనసు సగం లోకం వైపు సగం దేవుని వైపు ఉంటుంది సార్. అలా కాకుండా పూర్ణ మనసుతో 100% నా మనసు అంతా దేవుని మీద పెట్టే విధంగా ప్రయత్నిస్తాను సార్.
పూర్ణ మనసు, మనసు సంచలనం కావడానికి వీల్లేదు, పూర్ణ మనసుతో అప్పుడప్పుడు కాదు ఎప్పుడు. బాగుంది, చాలా బాగుంది ఐజాక్. మదన్ మోహన్.
నన్ను నేను ఏ విధంగా అయితే ప్రేమించుకుంటానో అదే విధంగా నా సహవాసం, అంటే నా మన్యం జిల్లా సహవాసం, నేను ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ నా సహవాసాన్ని అదే విధంగా నడిపించాలని, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే నడిపించాలని కృతజ్ఞతతో ఉన్నాను సార్. ప్రైవేట్
బాగుంది. సహవాసాన్ని ప్రేమించడం, సహోదరుని ప్రేమించడం. పొరుగు వారిని ప్రేమించడం అంటే సహోదరుని కాని వారిని ప్రేమించడం. అంటే నీ మన్యం సహవాసానికి వస్తున్న 20 మందిని ప్రేమిస్తూ కూర్చోకుండా ఆ మన్యం జిల్లా అంతటినీ ప్రేమించాలి అని తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. తర్వాత సంధ్యా సురేష్.
సార్ ప్రైజ్ లార్డ్ సార్. లేఖనాలు దేవుని వాక్యాన్ని చదివి దేవుని యొక్క మనసు ఎరిగి, ఎందుకంటే దేవుని లేఖనాలు పరిశీలించి చదివినప్పుడు ఆయన గురించి తెలియజేయబడుతున్నాయి కాబట్టి ఆయన మనసు ఎరిగి నడుచుకోవాలనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ సార్.
ఏ వచ్చినా ఆధారం చేసుకుని తీసుకున్నామా అప్లికేషన్?
పరిచయులు యేసుక్రీస్తు వారిని అడగలేకపోతున్నారు కదా, వాళ్ళు సరిగ్గా 41-42 సార్.
41-42 క్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు.
అవును సార్.
అందుకోసం వాక్యాన్ని బాగా చదివి ఆయన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటాం.
పరిశీలించి చదివి క్రీస్తు మనసు తెలుసుకుని దాని ప్రకారంగా నడుచుకోవాలను.
అట్లా బాగుంది, మంచి అప్లికేషన్. తర్వాత శ్రీను.
నేను దేవుడిని ప్రేమించాల్సినంతగా ప్రేమించలేకపోతున్నాను, ఇంకా పరిపూర్ణతతో ప్రేమించడానికి ప్రయత్నిస్తాను.
నేనైతే పూర్ణంగా ప్రేమించలేకపోతున్నాను అని అంటున్నాడు. చాలా బాగుంది, ఇంకా పరిపూర్ణంగా ప్రేమించాలి, ఆ మాట కూడా బాగుంది. తర్వాత సుసన్న.
నన్ను వల్లే పొరుగువారిని ప్రేమించాలి. నా
పొరుగువారు అంటే నీకు చాలా మంది పొరుగురు నీ చుట్టూ ఉన్నట్టున్నారు, వాళ్ళ విషయంలో కూడా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. అట్లాగే బాగుంది. శ్రీకాంత్ ఇమ్మానియ
దేవుని ప్రేమించే విషయంలో ఇంకా లోపాలు ఉన్నాయి సార్, ఇంకా పరిపూర్ణంగా ప్రేమించాలని అన్వయించు.
దేవుని ప్రేమించే విషయంలో లోపాలు ఉంటే పొరుగుని ప్రేమించే విషయంలో ఇంకేమున్నాయనుకోవాలో యదార్థం మనం ఆ రెండు విషయాలు మన కొలమ వాటితో మనం మనం కొలుసుకోవాలి. పూర్ణంగా ప్రేమించే ఇక్కడ అందరూ ఫెయిల్ అవుతాం. దాన్ని సరి చేసుకోవడం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మనుషులు. రైట్, శ్రీకాంత్ లేనట్టున్నాడు కదా, ముగించుకుందాం. చాలా టైం అయిపోయింది, బాగా ఎక్స్ట్రా తీసేసుకున్నాం. పైన ఎక్కువ వచ్చినారు కాబట్టి మనం తీసుకోవాల్సి వచ్చింది. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన అందరి పొందనాలు. ఒక సమయం తీసుకుని కొద్ది మాటల చేత స్థుతిస్తే సమయాన్ని అడ్జస్ట్ అప్ చెప్తాం. రామరాజు తీసుకోండి.
ప్రార్థన చేసుకున్నాం ఈరోజు బైబిల్ చదివే నిమిత్తము. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమగల తండ్రి, మహిమగల ప్రభువ, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, పరిశుద్ధుడైన దేవుడ, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు తండ్రి. ఈ రోజు బైబిల్ స్టడీలో ప్రభు మా సభ్యులందరి మధ్య ప్రభు నీ ఆత్మ పనిచేసింది నమ్ముచు. ప్రతి ఒక్కరిని మీ ఆత్మ చేత ప్రత్యక్షపరిచి ప్రభు మేము డిస్కషన్ చేస్తున్నాం. నీ వాక్యము అమోఘ్యమైనది ప్రభ, జీవం గలది ప్రభ, శక్తి గలది ప్రభ, నీకు స్తుతులు స్తోత్రాలు. మీ వాక్యాన్ని అర్థం చేసుకునే భాగ్యం దయచేయండి ప్రభ. ఇంకా అనేకమైన మర్మాలు పర్వ తెలుసుకోవడానికి ఈ బైబిల్ స్టడీ పైనా ఆయన మాకు అంతగానో ఉపయోగపడుతుంది ప్రభా. దీన్ని దీవించండి, ఇందులో పాల్గొన్న సభ్యులను దీవించండి, ఇంకా ప్రభా చాట్ బాక్స్ లో పెట్టినటువంటి వ్యక్తులను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా అందరినీ దీవించండి. మా యొక్క అసభ్య పరిచయం ఇంకా నీ ఆత్మ చేత అభిషేకించి బలపరిచి ప్రభా స్థిరపరిచి అనేక మందికి ప్రభా మేము అసభ్య ద్వారా ప్రభా సేవలు చేసేటప్పుడు సహాయం చేయమని ప్రభా అసభ్య పవన్ కూడా దీవించండి, ఆయన పరిచయలు దీవించండి, ఆయన ఉద్యోగాన్ని దీవించండి, పిల్లలు దీవించండి ప్రభా. అందరినీ దీవించి ఆస్వాదించి మహిమను పొందుకోండి, ఘనత మీరు పొందుకోమని ప్రార్థిస్తూ ప్రారంభం నుంచి చివరి వరకు మీ ఆత్మ మా మధ్య ఉంచినందుకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ మా రక్షకుడు మా విమోచకుడైన నా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో యేసుని పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.